కుంభాభిషేక మహోత్సవ సమాప్తితో మా సౌఖ్యము కూడా సమాప్తి అయినట్లు తోచెను. చింతా విషాద రూప నూతన అధ్యాయము ఆరంభమయ్యెను. ఆ ఉత్సవమునకు కొద్ది రోజుల ముందు శ్రీ భగవానుల ఎడమ చేతి రెట్ట మీద ఒక చిన్న కురుపు పుటమరింపగా ఆశ్రమ వైద్యుడు దానిని శస్త్రచికిత్సతో ఛేదించెనట. ఉత్సవ సమయమున నాకు మాలో చాలా మందికి ఈ విషయమే తెలియదు. ఉత్సవానంతరము అచిరకాలములోనే అదే తావున ఒక కొత్త కురుపు లేచి త్వరగా ఎదిగెను. దానిని కూడా 27/3/1949 తేదీన ఆపరేషన్ చేసి తీసి వైచిరి. ఆ తావున రేడియం ప్రయోగించిరి. ఈ సంగతి వినియు నేను వెళ్లి శ్రీ భగవానులను సందర్శింపలేకపోయి తిని ఏలానా సమయమున్ననే నా కుమార్తె అలగమ్మకు టైఫాయిడ్ జ్వరము 2 సార్లు వచ్చి దాదాపు 2.5 నెలలు చాలా జబ్బుగా ఉండెను. 9/5/1949 తేదీ శ్రీ ఆర్ నారాయణయ్యర ఆశ్రమము నుండి ఇట్లు వ్రాసెను. శ్రీ భగవానుల ఆరోగ్యం క్రమాభివృద్ధి కనుచున్నది. వారు వైద్యులను దిగ్భ్రాంతి కొలిపినారు, వైద్య శాస్త్రమును ధిక్కరించినారు, దివీకరించినారు అనిదమా. ఎంత గాభరా చెలరేగిందనుకున్నావు? మరలా భుజాంతర్భాగమున కురుపు లేవవచ్చును కావున ఆ బాహునే ఖండింపవలెనన్నారు చికిత్సకులు. అనూహ్యము, మరి మేమేమి చేయగలము? భావోద్రేకమును వాగ్రూపమున ప్రకటింపజాలని నా బొంట్లు కొందరు కన్నీరు మింగుకొనుచుండిరి, కొందరు కన్నీరు జార్చుకొనుచుండిరి. మురుగనార్ భగవాను చరణముల మూలల కొన్ని పంక్తులను సమర్పించెను. వాటిలో నాకు జ్ఞాపకమున్నంత వరకు ఇక్కడ వ్రాయిచున్నాను. అడియొంగ లారుయిర్ కోరుయిరా నిన్నరుమై తిరువురువై పడియొంగ పన్నెడుం కాలం పరివడు పాలిత్తరుల వెండ్రున్ கொடியொங்கருட்பயன் கொண்டது முற்று கைகூடப் பெறாதிருக்கும் குடியொங்கள்ளுன்னடி கூடித் தொழுதே குறையிறக்கின்றனமே. ఈ విధంగా మన ప్రార్థనలు ఆలకింపబడినవి. కురుపు తగ్గిపోవుచున్నదని చెప్పుచున్నారు. మీ చిన్న కుమార్తెకు టైఫాయిడ్ జ్వరము వచ్చుచున్నదని భగవానులతో నివేదించితిని. అవునవును, లేకున్న అతడు అచ్చట ఉండునా అని వారు పలికిరి. పై పద్యమును కాపీ చేసుకుని ఉద్దేశంతో నా నోట్ పుస్తకంలో అందలి తొలి అక్షరములు ఆ డి అని వ్రాయిచుంటుని. అడి అని తమిళ పదమునకు అడుగు లేక పాదము అని అర్థం. అప్పుడే ఊరి నుండి ఇంటికి మరలి వచ్చిన నా కుమారుడు సుందరరాజం ఇదిగో నేను గయ నుండి తెచ్చిన విష్ణు పాదము అనుచు ఒక రజత పాదమును నా చేతికి అందించెను. ఈ అద్భుతావుగ పద్యము శ్రీ రమణులు శ్రీ విష్ణువు కన్నా వేరుకారు అను నమ్మకమును నాలో రూఢిపరచెను. తక్షణమే నేను ఆ విష్ణుపాదమును నా నోటు పుస్తకములో అడి అను పదము వద్ద ఉంచితిని. అది నాడు మొదలు అచ్చటనే ఉన్నది. ఆ దినమే నాగమ్మ కూడా అదే సమాచారం తెలుపుచూ ఇట్లు వ్రాసెను. భగవానుల విషయంలో మీరు విన్నదంతా నిజమే. ఎడమభుజం కాదు కాని మోచేతికి పైభాగంలో ప్రస్తుతం 5-6 రోజుల నుంచి కొద్దిగా మానుపడుచున్నది. కిందటి ఈ సోమవారం నాడు భక్తులమంతా భోరున విలపించి ప్రార్థించినాం. భగవాన్ హృదయం కరిగి తానుగానే నయము చేసుకోవాలనని విన్నవించినాం. కొద్ది రోజులలో స్వస్థత నందగలరని నమ్ముచున్నాం. ఈ సందర్భంలో 3 పద్యములు రాసినాను. ఒకటి కింద రాసెదను. భవరోగ భిషగ్వరునకు అవునా చీకటికలుగా అది మా దోషం బవుగా పరీక్ష చేసేదవరా ఇక చాలు శాంతినందవే రమణ. 19/5/1949 తేదీ శ్రీ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను. భగవాన్లే చెప్పిరి గదా నీ కుమార్తె జబ్బు కారణము లేకుండినా నువ్వెప్పుడో ఇక్కడికి పరుగిడి ఉందని. కాబట్టి ఆ తల్లి లేని పిల్లకు కొన్ని పితృవిధులు నెరవేర్చుటకై నీవు దేహమును మాత్రము అచ్చట ఉంచి ఉన్నను. నీ మనస్సంతయు ఇచ్చటనే ఉన్నందున నీవును ఇచ్చట ఉన్నట్లే. నీ కుమార్తెకే కాక మనకందరకు కూడా మన భగవానులే తల్లి తండ్రి. మన యోగక్షేమ బాధ్యత తప్పక ఆయనే నిర్వహించును. భగవానుల ఆపరేషన్ గాయం మానుచున్నదని కురుపు తగ్గిపోవచ్చున్నదని అనుచున్నారు. కాని వైద్యులు మాత్రము ఇంతవరకు ఏది ఇదమిత్తమని తేల్చి చెప్పలేకున్నారు. ఆ దినమే ఆశ్రమము వారు కూడా శ్రీ భగవానుల రెట్టమీది గాయము మానుచున్నది అని జాబు వ్రాసిరి. 31/5/1949 తేదీ గిద్దలూర్ సాంబశివరావు ఆశ్రమము నుండి ధైర్యము కలుగునట్లు ఈ వాక్యములు వ్రాసెను. శ్రీవారి ఆరోగ్యం బాగున్నది, గాయము మానిపోయినట్లే. ఇంకా 5-6 రోజులలో అది పూర్తిగా మూతపడును. ఇంకా దిగులునకు ఏమీయూ కారణము లేదు. జూన్ నెల 2వ వారంలో అలగమ్మకు కొంచెం నెమ్మది అయిన వెంటనే నేను వేగిరబడి ఆశ్రమం వెళ్లి తిని నేనచ్చటికి చేరినప్పుడు శ్రీ భగవానులు ఉదయ పలహారమునకై భోజనాల హాలులో ఆసీనులై ఉండిరి. నన్ను చూచి తక్షణమే వారు, అలగమ్మెట్లున్నది అని మిక్కిలి దయతో అడిగిరి. తేలికగా ఉన్నదని నేను బదులు చెప్పి తిని పలహారానంతరం ఆశ్రమం వారి అనుజ్ఞతో నేను శ్రీ భగవానుల వెంట గోశాల వెలుపల ఉత్తరావరణముకు వెళ్లి తిని అచ్చట రంగారావు అను పురాతన భక్తుడు, ఆయుర్వేద వైద్యుడు శ్రీ భగవానుల భుజ వ్రణము మీద కట్టుమార్చెను. కురుపు రక్తారుణమై రూప పరిణామములందు కాలీఫ్లవర్ ను పోలి ఉండెను. అది చూడగానే నా చూపు చెదరెను. కాని శ్రీ భగవానులు మాత్రము మా దృష్టిని మరలించి మమ్ము ప్రోత్సహించుటకై అంతసేపు నవ్వుచూ ఏమేమో తమాషాగా మాట్లాడుచుండిరి. ఇప్పుడు శ్రీ భగవానులు తమ ఆస్థానమును దేవాలయ హాలుకు మార్చి అందే తమ మామూలు కార్యక్రమమును జరుపుకొనుచుండిరి. ఆగంతకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చుచు అందులకై నన్ను అనువాదకునిగా వినియోగించుకొనుచుండిరి. కాని వ్రణము నుండి అప్పుడప్పుడు రక్తము స్రవించుట చేత పలుమారు కట్టుమార్చుట అవసరమగుచుండెను. శ్రీ భగవానులు ప్రత్యక్షముగా కృషించుచుండిరి. ఒకనాడు మధ్యాహ్నం నేను ఒక పత్రికలో రోగి సంకల్ప శక్తి వలసినంత ప్రమముగా ఉండినేని ఎట్టి రోగమునైనా కుదుర్చుటకు సంపూర్ణముగా సమర్థమగునని చదివి దానిని శ్రీ భగవానుల దృష్టికి తెచ్చితిని. శ్రీ భగవానుల చదివి నవ్వుతూ మారుమాటాడక దానిని తిరిగి నా చేతికి ఇచ్చివేసిరి. కాని నాటి రాత్రి నేను అతిథి గృహములో కూర్చుండి శ్రీ భగవానులు ఆ పక్కన నడిచిపోవచ్చు టిపి రామచంద్రయ్యతోనూ పరిచారకులతోనూ ఇట్లు పలుకుచుండగా వింటిని, సుబ్బరామయ్య నన్ను సంకల్పశక్తితో కుదుర్చుకొనమని కోరుచున్నాడు. నేడు నాకొక పత్రికలో వ్యాసాన్ని చూపించుట వలన తన అభిప్రాయాన్ని సూచించినాడు. కాని జ్ఞానికి సంకల్పము లేదే, అతనికి దేహమే లేదు, తత్సంబంధముగు వ్యాధులు లేనేలేవు. ఆ మరునాడు మధ్యాహ్నం శ్రీ భగవానులు లోకమ్మ అను ఒక భక్తురాలిని కృష్ణుని మీద అరవములో ఒక జోల పాటను పాడమని చెప్పి ఆమె పాడుచుండగా ప్రతి చరణమును తెలుగున సంగ్రహంగా అనువదించుచు అభినయించిరి. వారప్పుడు ఒకే కుడి చేతితో కావించిన అనుగ్రహపూర్వక అభినయము జాలికొలుపు దృశ్యముగా ఉండెను. ఆ సాయంకాలం శ్రీ భగవానులు ఆత్మబోధమునకు నా తెలుగు వెన్బా వృత్తానువాదమును గురించి ప్రశ్నించిరి. నా పద్యములను కొన్నింటిని ఆలకించి సవరించిరి. గ్రంథమంతయు తానే చూడగోరిరి. కాని వారికి శ్రమ నియ్యకుండుటకై నేను ఆ గ్రంథమును మురుగనారుకు వినిపించి సరిదిద్దుంచుకును. సలహాను శ్రీ భగవానులు విధిలేక అంగీకరించిరి. మొన్నటి సాయంకాలం దేవాలయం హాలులో శ్రీ భగవానుల సమీపమున ఒక స్తంభాన్ని ఆనుకుని కూర్చుండి ఉంటిని. శ్రీ బోస్ అను ఒక భక్తుడు అప్పుడే ప్రవేశించటను శ్రీ భగవానులు గమనించి అతడు గుండె జబ్బుతో చాలా బలహీనంగా ఉన్నందున నేను కొంచెము జరిగిన స్థానమును అతనికిమ్మని నాతో చెప్పిరి. ఇట్టి కృపామయ సంభావనము శ్రీ భగవానులకు సహజమై ఒప్పెను. మరునాటి ఉదయం తలయార్ఖాన్ సతీమణి అను పారసీక్ యువత్వనిత గాఢ భక్తురాలు శ్రీ అరుణాచలేశ్వర ఆలయములో పాతాళ లింగ జీర్ణ ఉద్ధరణ మహోత్సవ సందర్భమున తీయబడిన ఛాయాచిత్రముల సంపుటిని శ్రీ భగవానులకు తెచ్చిచూపెను. భగవానులు వాటిని శ్రద్ధతో అవలోకించి నా చేతికి అందించుచూ ఇట్లు సెలవిచ్చిరి. ఈ పాతాళలింగ పునరుద్ధరణమంతయు తలయార్ఖాన్ పని. ఈమె చాలా కాలంగా కనుచుండిన కళ యొక్క సాఫల్యం. జూన్ నెల 25వ తేదీ నేను భక్తుల మొర అను శీర్షికతో 8 పద్యములు రచించి భగవానులకు సమర్పించితిని. అవి ఇవి: శ్రీ రమణదేవు సంపూర్ణారోగ్యార్థము భక్తులందరము సదా కారుణ్యామృత వార్ధీ శ్రీరమణ ప్రార్థనము సేతుము నిన్నే. తల్లియున్ తండ్రియున్ గురువు దైవము సర్వము నీవ మాకు మా ఉల్లములన్నిటన్ వెలుగుచుందువు నీవే సదా తదాత్మవై. అల్లల నాడు నేడవి మహార్తిని ప్రోవగ నీవే దిక్కు నీ చల్లని చూపు లేక మన జాలము తండ్రి నిమేషమే నియున్. నీపై చిత్తము నిలిపి నిత్యము నిన్ను భజించుచున్ మనస్తాపములెల్ల పోనడచి తన్మయ తాంబుదిలోలనాడు. నీ ఈ పద భక్త బృందమును ఎవ్విధి భ్రోచెదో నీ దయార్ద్రపుంచూపభయమ్మ సంగి మనసుందని ఇంపగ దేశికోత్తమా. కాయము చిన్మయమ్మైన జ్ఞానికి రుగ్మత ఎట్లు కలుగు దేవాయతనమ్ము నన్మయిలా అంటగ నేర్చుని నీదు భక్తులవు మా అగ సంచయం మిటులు మానక నిన్నలయించునక్కట. మా అపరాధముల్ సయిచి మాన్పి ప్రణమ్మును మన్పవేమమున్. నీకు ఉపేక్షమెయగుగాక నీదు వడలు జ్ఞానికుండదుగాక సంకల్పమెదియు దీన భక్తుల బ్రోచుట హీనమగునే మా కొరకు వాసి కనుమయ్య మౌనివర్య. సన్నిధానము మాత్రమే జగములెల్ల చక్క సృజయింప పెంపగా సంహరింప అఖిల శక్తులు గల పరమాత్మ వీవ లీల రుజమాన్పనీకవలీలగాదే. నీ ఉపదేశముల్మదిని నిత్యము దాలిచి నీ ప్రవర్తనన్ బాయక చూపు నిల్పి గుణపాఠములెల్ల గ్రహించి నీవలెన్మా అహమన్న మాయమటు మాయమనర్చి నిజస్వరూప సుస్థాయిని కాంచుటే రమణ దాసుల సద్గురు సేవ అయ్యడన్. మంగళం మరుణగిరి కుమారునకు జయం అమల సచ్చిదానంద సాగరునకు అతులిత ఆరోగ్య సిద్ధి బ్రహ్మాయుతవగుత రమణ ఋషినాముడౌ పర బ్రహ్మమునకు. జూన్ మాసాంతరమున నేను తిరిగి ఇల్లు చేరుకుంటుని అప్పుడు నా మనస్సున కొంత దిగులు కొంత ప్రత్యాశ పెనుగొని ఉండెను. శ్రీ భగవానుల ఆరోగ్యమును గురించి పలుమారు వ్రాయపడుచుండునట్లు అప్పుడు ఆశ్రమములో ఉండిన ఆయుర్వేద వైద్యుడు సోదర భక్తుడు శ్రీ ఎన్ రామచంద్రారావు నుండి వాగ్దానము గైకొంటిని. ఆ ప్రకారమే ఆయన వద్ద నుండి నాగమ్మ వద్ద నుండి నాకు జాబులు వచ్చుచుండెను. వాణిని బట్టి 3/7/1949 తేదీన కొందరు మదరాస్ డాక్టర్లు వచ్చి భగవానును పరీక్షించి తాము ఇంకనూ చేయదగిన చికిత్స కనరాక ఏమీయూ కనిపించనందున తిరిగి వెళ్లిరని తెలియవచ్చెను. 5/7/1949 తేదీ ఒక గ్రామీణ వైద్యుడు పచ్చాకుల పట్టుతో కొత్త చికిత్సను ఆరంభించెను. అతడే పూర్వం ఒకప్పుడు భగవానులకు ఎముక విరిగిన సందర్భమున దానిని కుదిర్చి ఉండెను. వ్రణ చికిత్సను ప్రవచించు యోగరత్నాకరము రెండు సంపుటములు నేను పంపుకొనగా శ్రీ భగవానులు వాటిని తిలకించి ఆశ్రమ గ్రంథాలయములో చేర్పించిరట. 15/7/1949 తేదీ శ్రీ భగవానులు గోశాల నుండి మరలివచ్చుచు దారిలో కాళ్లు వణకి నేలపైకి ఒరిగి ఒక్క నిమిషము స్పృహ కోల్పోయిరని త్వరలోనే తెప్పరిలి కోల్కొనిరని నాకు తెలియవచ్చెను. ఆ దినమే నా రెండో కుమారుడు రమణ ప్రసాదమునకు హెచ్చు జ్వరము వచ్చి 10 రోజులు క్రాగెను. ఈ లోపల శ్రీ ఎన్ రామచంద్రరావు ఆశ్రమం నుండి బెంగుళూరికి తిరిగిపోయి పచ్చాకుల వైద్యం ఏమీ ఫలప్రదము కాలేదని భక్తులందరూ ఏమీ తోచక దిగులు పడుచున్నారని వ్రాసెను. అందుచేత నా కుమారుని జ్వరము తగ్గగానే 27/7/1949 తేదీ ఆశ్రమమునకు పరుగెడితిని. కురుపు నుండి పలుమారు రక్తస్రావం అగుచుండినందున శ్రీ భగవానులు మిక్కిలి చిక్కి ఉండిరి. దానిలో చీము చేరినందున వారికి జ్వరము కూడా వచ్చుచుండెను. ఆ వ్రణము ఎట్లు పోవునని నేను ప్రశ్నింపగా శ్రీ భగవానులు ఎట్లు వచ్చనో అట్లే పోవును అని క్లుప్తముగా బదులు పలికిరి. డాక్టర్ ఎం గురుస్వామి మొదలియార్ గారు వైద్య బృందముతో మద్రాసు నుండి వచ్చి శ్రీ భగవానులను పరీక్షించిరి. అంతట వారు పరస్పరము సంప్రదించుకుని డయాధర్మిక్ ఆపరేషన్ చేయవలని సలహా ఇచ్చిరి. దాని వలన వ్రణము నిర్మూలమొకటియే కాక జబ్బు పడిన టిష్యూలు విద్యుచ్ఛక్తిచే దగ్ధమగును. కాని వైద్యము మార్చుటకు ముందు పచ్చాకు వైద్యుని అనుమతి పొందవలెను అని భగవానులు పట్టుబట్టిరి. ఆ ప్రకారమే డాక్టర్ గురుస్వామి మొదలయ్యార్ అతన్ని పిలిపించి ఒప్పించిరి. 37/1949 తేదీ రమణ ప్రసాదమునకు నేను బయలుదేరిన దినమే జ్వరము తిరుగబెట్టినదని నన్ను వెంటనే మరలి రమ్మని మా తల్లి ఇంటి నుండి జాబు వ్రాసెను. మరునాటి ఉదయం ఆ జాబు నాకు చేరినప్పుడు శ్రీ భగవానులకు వ్రణములో కొంత భాగము తటాలున జారి పడిపోయి విస్తారముగా రక్తస్రావం అయ్యెను. దానికి వలయ చికిత్స చెయ్యుట కొరకై ఆగంతుకులనందరినీ హాలు వెలుపల ఉంచవలసి వచ్చెను. నాటి మధ్యాహ్నం శ్రీ భగవానులు భోజనాల హాలులో ఉండగా నేను సెలవు పుచ్చుకొనుటకు వెళ్లినప్పుడు ఈ దుస్సంఘటన ద్వయము వలన దుఃఖమును ఆపుకొనలేకపోయి తిని శ్రీ భగవానులు అనుగ్రహముతో ఇట్లు పలుకుచూ నన్ను ఊరడించిరి. దిగులు పడవద్దు, ప్రశాంతంగా ఉండుము, అంతయూ చక్కపడును. ఉండుట మన స్వభావం కాని రాకపోకలు కాదు. ఒకవేళ రాకపోకలనే నీవు భావించవలసినచో ఆశ్రమము నుండి పోవుచున్నానని అనుకొనక ఆశ్రమమునకు వచ్చుచున్నాను అని తలపము. ఇదంతా మనస్సు యొక్క తంత్రము. నేనింటికి మరలి వచ్చినప్పుడు మా అబ్బాయికి హెచ్చు జ్వరము క్రాగుచుండెను. సన్నిపాత లక్షణములు కనిపించెను. వాడు నన్ను గుర్తించనే లేదు. అది టైఫాయిడ్ జ్వరమని నిర్ణయించి అప్పుడే మన దేశముకు దిగుమతి అయిన క్లోరోమిసెటిన్ అనే ఔషధాన్ని వాడివి. కాని జ్వరం 2 మాసములు వదలకుండెను. సెప్టెంబర్ సగము గడిచినప్పటికీ భగవానుల అనుగ్రహం వలన అబ్బాయికి నెమ్మదించెను. ఈలోపుగా భగవానుల ఆరోగ్యమును గురించి నాకు పలుమారులు జాబులు వచ్చుచుండెను. 3/8/1949 శ్రీ ఎం బలరామిరెడ్డి ఇట్లు వ్రాసెను. వ్రణము నుండి మరలా ఏమీయూ వీడిపడలేదు. నిన్న జ్వరము రాలేదు. భగవానులు బాగుగా ఉన్నట్లు అగపడిరి. నేడు కొద్దిగా రూక్ష తగిలినది. ఇప్పటి ఆరోగ్య స్థితిని బట్టి ఏమీయూ దిగులు పడనవసరము లేదు. ఆపరేషన్ 7/8/1949 జరిగెను. ఆ మరునాడు శ్రీ బలరామిరెడ్డి ఇట్లు వ్రాసెను. భగవానులు నిన్నటి దినము ఆపరేషన్ చేయించుకొనిరి. దీనివల్ల ఈ జబ్బు నిర్బీజమైనదని శ్రీ గురుస్వామి మొదలయ్యారు చెప్పుచూ ఇది మరలా పొడచూపకుండునుగాక అని ఆశించిరి. భగవానులు ఇప్పుడే ఆస్పత్రి నుండి హాలుకు వచ్చినారు. ఆపరేషన్ సమయమున 12 వైద్యులు ఇచ్చట ఉండిరి. భగవానులు సరిగా 7 గంటలు కొట్టినప్పుడు ఆస్పత్రి ప్రవేశించిరి. 11 గంటలకు వైద్యులు బయటికి వచ్చి ఆపరేషన్ నిక్కిలి జయప్రదముగా నెరవేరినదని, భుజము ప్లాస్టర్లో ఉంచబడినదని చెప్పిరి. నేడు 11:30కు ప్లాస్టర్ తీసివేసినారు. భగవానులు బాగుగా ఉన్నట్లు కనపడుచున్నారు. 13/8/1949 ఆశ్రమం వారు శ్రీ భగవానుల ఆరోగ్యం తృప్తికరముగా అభివృద్ది అగుచున్నదని వ్రాసిరి. మరలా 31/8/1949 ఆశ్రమం వారు ఇట్లు కబురు చేసిరి. డాక్టర్ల నివేదికను బట్టి భుజమునందు స్థానిక స్థితి మిక్కిలి తృప్తికరముగా ఉన్నది. జ్వరము బొత్తిగా లేదు. కొంత బలహీనత మాత్రము ఉన్నది. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలలో శ్రీ భగవాన్ ఆరోగ్యం క్రమాభివృద్ది కాంచట వలన ఆశ్రమం వారు తిరిగి ధైర్యం అవలంబించి శ్రీ భగవానుల గ్రంథముద్రణ కార్యము ఉపక్రమించి విచార సంగ్రహం వివేక చూడమని అను గ్రంథములను వైశ్యముద్రణాలయములో పునర్ముద్రణమోనర్చు సందర్భమున నాకు ఆదేశములు వసంగుచు అనేక లేఖలు వ్రాసిరి. కాని అక్కట అచిరకాలముననే మా ఆశలు అంతరించెను. డిసెంబర్ 1వ వారముతో మరి ఒక కురుపు పూర్వము ఆపరేషన్ చేసిన వ్రణమునకు ఇంచుక పైభాగమున పుటవరించి వేగముగా ఎదిగెను. అందుచేత 19/12/1949 4వసారి ఆపరేషన్ జరిపించి దానిని తీసివైచిరి. ఇక ఆపరేషన్ గాయమునకు కట్టుకట్టుట తప్ప మరి ఏమీయూ చేయజాలమని అలోపతి డాక్టర్లు చెప్పినందున టిఎస్ఐఆర్ అను సుప్రసిద్ధ హోమియోపతి వైద్య నిపుణుని పిలిపించిరి. ఆయన ఇండియా ప్రభుత్వములో గొప్ప ఉద్యోగమున ఉండి విరామముంది మాయవరంలో నివసించుచుండెను. ఆయన 24/12/1949 వచ్చెను. ఆ మరునాటి ఉదయం నేను ఆశ్రమము చేరుకొంటిని. శ్రీ భగవానులు ఇంకను ఆశ్రమ వైద్యశాలలోనే ఉన్నారని, ఉదయము సాయంకాలము 1/2 గంట సేపు మాత్రము భక్తులు శ్రీ భగవానుల ముందు వరుసగా నడిచిపోవుటకు అనుమతి కలదని నాకు తెలియవచ్చెను. కాని నేను ఆశ్రమము చేరిన వెంటనే దర్శనము చేసుకునుటకు ఆశ్రమం వారు నా ఆతురతను గ్రహించి మిక్కిలి దయతో నాకు ప్రత్యేకముగా ఉత్తరువు ఇచ్చిరి. నేను భగవాలను పలుకరించకూడదు, వారికి ఏ విధముగాను విశ్రాంతి భంగము చెయ్యరాదు అని నన్ను ఆదేశించిరి. నేను శ్రీ భగవానులను సందర్శింపగానే వారి యందు కనిపించిన మార్పునకు హడలిపోయితిని. వారు పడుకపై వెళ్లకిలా పడుకుని ఉండిరి. వారి దేహము కాగితం వలె తెల్లగా పాలిపోయి ఉండెను. శరీరం ఇట్లు కృశించి ఉండగా వారి ముఖము కనులు మరింత కాంతివంతములై శోభిల్లుతుండెను. వారేమీ పలుకలేదు, కాని వారి ఆ మౌనేక్షణమే నాపై వారి అనుగ్రహమును మరింతగా వర్షించుచుండెను. 27/12/1949 తేదీన శ్రీ భగవానులు ఎట్లున్నది, ఏమి పథ్యము పుచ్చుకున్నది, స్ఫుటమైన కంఠస్వరముతో మాట్లాడ కలిగి ఉన్నది తెలుపుమని మా తల్లి ఆతురంతో ఇంటి నుండి జాబురాసెను. నాటి ఉదయమే నేను క్యూలో ఒక్క క్షణము వారి ముందు నిలబడినప్పుడు మా తల్లి ప్రార్థనను నాకన్నా ముందుగే తానే ఆలకించెను అన్నట్లు శ్రీ భగవానులు నేను వచ్చినది మొదలు తొలిసారిగా నాతో మాట్లాడిరి. వారు కష్టముతో హీన స్వరంతో భాషించిరి. వైశ్య ముద్రాలయములో ఆశ్రమ గ్రంథముల పునర్ముద్రణము పూర్తి అయినదా అని ప్రశ్నించిరి. విచార సంగ్రహ ముద్రణ పూర్తి అయినదని, ప్రతులు త్వరలోనే రావచ్చునని నేను బదులు పలికితిని. హోమియోపతి వైద్యము గుణమునిచ్చుచున్నదని చెప్పిరి. శ్రీ భగవానుల వ్రణము క్రమముగా మానుపడుచుండెను. వారి సామాన్య ఆరోగ్యము అభివృద్ధి అగుచుండెను. వారు తిరిగి అన్నప్రాసనము చేసుకునిరి. ఒక వారం రోజులు నిత్యము నేను అప్పుడు మద్రాసులో ఉండిన టిపి రామచంద్రయ్యతో శ్రీ భగవానుల ఆరోగ్యమును గురించి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచుంటిని. నెల్లూరు నుండి శ్రీ చుండి విశ్వనాథం అను వకీలు సకుటుంబంగా ఆశ్రమాన్ని సందర్శించి మరలిపోయి 29/12/1949 తేదీన ఇట్లు వ్రాసెను. ఈ మారు నేను ఆశ్రమంలో ఉన్న కాలమున శ్రీ భగవానుల దివ్య సన్నిధానమందును దర్శనమందును ఒక విశిష్ట ప్రశాంతిని అనుభవించినాను. ఆనాడు మర్నాడు నేను ఆశ్రమ దేవాలయంలోను పట్టణ దేవాలయంలోను శ్రీ భగవానుల ఆరోగ్యము కొరకు విశేష పూజలు జరిపించి తిని అదే సంకల్పంతో ప్రార్థన చేయుచు గిరి ప్రదక్షిణం కూడా చేసి తిని 30/12/1949 తేదీన నేను సాహసించి శ్రీ భగవానులనే వారి ఆరోగ్యమును గురించి ప్రశ్నించి తిని. వారు టిఎన్ అయ్యర్ వద్దకు వెళ్లి అడుగు అని సెలవిచ్చిరి. ఆ ప్రకారమే నాటి మధ్యాహ్నం నేను ఆయన్ను ఆయన గదిలో కలిసికొంటిని. ఆయన దయతో శ్రీ భగవానుల అప్పటి శరీర స్థితిని సవిస్తరముగా విశదీకరించిరి. ఆయన చెప్పిన దాన్ని బట్టి నా మనస్సునకు ఎంతో ఊరట ధైర్యము చేకూరెను. ఆ సమయముననే ఆయన నా ఎడమ పాదము మీద పొడను గమనించెను. అది 8 ఏండ్లుగా బాధించుచుండెను. ఎన్ని వైద్యములు నిరుపయోగమైపోయెను. దాని యందు దుర్భరమైన దురద. అందుకు ఉపశమనముగా నిరంతరము ఒక తైలమును రుద్దుచుంటిని. దానిని గురించిన తన ప్రశ్నలకు నేను ప్రత్యుత్తరములు వసంగిన తక్షణమే ఆయన నా చేత ఒక చూర్ణము బృంగించెను. తొలి మోతాదే అద్భుత ఫలప్రదమయ్యెను. దురద వెంటనే ఆగిపోయెను. తిరిగి తైలమును వాడవలసిన అవసరము ఎన్నడూ కలుగలేదు. కొంచెము కఠినమైన పథ్యముతో కొన్ని మాసములు ఆయన ఔషధమును సేవింపగా ఆ పొడ పూర్తిగా అదృశ్యమయ్యెను. తిరిగి పొడచూపలేదు. నేనే విషయమును శ్రీ భగవానులకు మనవి చేయగా వారు మిక్కిలి సంతోషించిరి. ఈ వైద్య వ్యాజ్యము వాస్తవముగా శ్రీ భగవానుల అనుగ్రహ మహిమయే. 31/12/1949 తేదీన నా కుమారుడు సుందరరాజన్ పాట్నా నుండి తన తొల్లి ఆబ్దికము 29వ తేదీన కాశీలో జరుపుకున్నట్లు జాబు వ్రాయిచు అందులో శ్రీ భగవానులు మనపై వారి అనుగ్రహము వర్షించుటకు ఇంక మీద ఇప్పటికీ ఇరుమారులు సంభవించినట్టి ఆటంకములు ఎన్నడూ కలుగకుండుగాక అని ప్రార్థించెను. 1950 నాడు శ్రీ భగవానులు మాకందరకు ఆశ్చర్యము కలిగించిరి. రాత్రి 9 గంటలప్పుడు వారు గుట్టుగా ఆసుపత్రి నుండి వెలువడి గుడి హాలుకు ఎదుట ఉన్న చిన్న గదిలోకి వచ్చి చేరిరి. మరునాడు ఉదయం దర్శనార్థులను గుడి ఉత్తరపు వరండాలోనికి పొండని ఉత్తరవు వచ్చి వరకు చాలా మంది పై మార్పు విషయమే తెలియదు. ఆ గది ముందరి చిన్న వరండాలోనికి శ్రీ భగవానులే వచ్చి ఒక సోఫాపై కూర్చుండిరి. ఇప్పుడు అందరూ కూర్చుండి భగవానులు గది వెలుపల ఆసీనులై ఉన్నంతసేపు వారి దర్శన భాగ్యము ఏకకాలములో పొందగలిగినందున ఇది తత్పూర్వపు ఏర్పాటు కన్నా ఎంతో మెరుగయ్యను. దీనికై భక్తులందరూ ధన్యవాదములు అర్పించిరి. కాని గుంపు మిక్కుటమైనందున స్త్రీలు గది ఎదుట ఉన్న టెంకాయ తోపులో కూర్చుండి భగవానుల సందర్శనము చేసుకునిరి. ఆ మరునాడు వైశ్యముద్రణాలయం వారు అట్టనేయించి ముందుగా పంపుకున్న విచార సంగ్రహము ప్రతిని శ్రీ భగవానులు తిలకించి ప్రాతస్సమావేశమున నా చేతికి అందించిరి. నాటి మధ్యాహ్నం డంకన్ గ్రీన్లీస్ అన్ భక్తుడు భగవద్ దర్శనార్థం వచ్చెను. అతనిని చూచిన తక్షణమే శ్రీ భగవానులు నాతో ఆశ్రమ కార్యాలయములో డంకన్ గ్రీన్లీస్ కు వచ్చి ఉండిన టెలిగ్రాము తెచ్చి ఆయనకు ఇమ్మని చెప్పిరి. ఆ తంతెలో ఆయన స్నేహితుడొకడు ఆయన ప్రస్తుతపు చిరునామా అడిగి ఉండెను. దీనిని బట్టి భగవానులు తీవ్రమైన తన జబ్బులో కూడా తన భక్తులను స్వల్ప వ్యవహారములందునూ ఎంత నిశితమైన శ్రద్ధ చూపుచుండిరో తెల్లమయ్యను. వారి అనుగ్రహ దృష్టిలో ఏదియూ గమనించుటకు అనర్హమగునంత స్వల్పము కాదు కదా. 3/1/1950 తేదీ నెల్లూరులో శ్రీ రేబాల పట్టాభిరామిరెడ్డి మరణించెను అను దుఃఖవార్త ఒక టెలిగ్రామ్ నాకు తెచ్చెను. తక్షణమే నేను దానిని శ్రీ భగవానులకు నివేదించి మృతుని ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రార్థించి తిని సోదర భక్తుడైన నా ప్రాణమిత్రునకు నేను చేయగలిగినది అంతిమ సేవ అంతమాత్రమే. 5/1/1950 తేదీన శ్రీ భగవానుల సప్తతి వర్ష జయంతి మహోత్సవము జరుపబడెను. ఆనాడు శ్రీ భగవానులు మామూలు కన్నా 2 గంటలు ఎక్కువసేపు దర్శనమిచ్చిరి. దేవాలయంలో విశేష పూజ జరిపి హారతి ఎత్తి ప్రసాదమును శ్రీ భగవానులకు భక్తులకు వినియోగము వనర్చిరి. ఆ ఉత్సవమున పాల్గొనుటకు ఎందరో భక్తులు యాత్రికులు దూరదేశము నుండి వచ్చిరి. నాటి మధ్యాహ్నం నేను నా స్నేహితుని కోల్పోయినందులకు శోక వివశుడునై అతిథి గృహంలో పరుండి ఉండగా ఒక పరిచారకుడు వచ్చి 3 గంటలకు సభలో నేను కడపటరచి ఉండిన భక్తుల మొరను పఠించవలెను అని శ్రీ భగవానులు ఆదేశించినట్లు చెప్పెను. దానిచేత నా మనస్సు దుఃఖము నుండి సభాకార్యము వైపు మరలెను. దానిని బట్టి మనఃఖేదమును అగట్ట నుండి నన్ను లేవనెత్తుటకు శ్రీ భగవానుల అనుగ్రహము ఎట్లు ఉద్యమించుచుండెనో స్పష్టమయ్యెను. నేను శ్రీ భగవానుల మ్రోల నిలువబడి భక్తుల మొరను ఆక్రందించినప్పుడు నాకు కంఠం రుద్ధమయ్యెను. పెక్కుసారులు నేను దుఃఖము ఆపుకొనలేకపోయి తిని అప్పుడు భగవానులు కూడా భావావేశముతో కన్నీరు కార్చిరి అని వారిని గమనించుచుండిన స్నేహితులు నాతో చెప్పిరి. వ్రణం క్రమముగా మానుకుని వచ్చుట, జ్వరము రాకుండుట, ఆకలి కలుగుట, టిఎస్ఐఆర్ హోమియోపతి వైద్యము వలన శ్రీ భగవానుల సామాన్య ఆరోగ్యమునందు క్రమాభివృద్ధి, వీటి చేత మాకు ప్రత్యాశకు ఒకంత అవకాశము దొరికెను. ప్రాత సాయంకాల మాన సమావేశములు శ్రీ భగవానుల దివ్య సన్నిధానము నుండి ప్రసారమగుచున్నట్లు కాన్పించు గాఢ ప్రశాంతి పరిపక్వ సౌమ్యతా కిరణములతో నిండి నిబిడీకృతములయ్యెను. 14/1/1950 మధ్యాహ్నం నేను ప్రత్యేకమైన ఉత్తరవు నుండి భగవానుల సెలవు గైకొన ఏగినప్పుడు దుఃఖ వివశుడనైతిని. భగవానులు తన సమీపమునకు చేరతీసి ప్రణిత భుజమును స్పృశింపచేసిరి. వారు పరమ అనుగ్రహముతో నన్ను ఊరడించుచూ ఇట్లు సెలవిచ్చిరి. ఏమీ దిగులు పడకు, అది పోవును. అది ఎట్లు వచ్చనో అట్లే పోవును. దేహమే ఒక వ్యాధి, స్థౌల్యం అను వ్యాధి. సూక్ష్మాత్మ ఈ స్థూల దేహ మాంస భారముతో కుంగుచున్నది. మానవుడు సజీవముగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం మృతమే. ఏలన అది నిర్జీవ జడపదార్థమే కదా. ఆత్మఛాయ దానిని ఆవరించినందువలననే దాని ఎందు ఒక చైతన్యము క్రియాశక్తి కనిపించుచున్నవి. మీరందరూ ఏమో ట్యూమర్ ట్యూమర్ అనుచున్నారు, దానికి సర్కోమా క్యాన్సర్ అని నామకరణము చేశారు. కానీ నా దృష్టిలో ట్యూమరు సర్కోమా లేనే లేవు అంటే నమ్మండి. నేనింటికి తిరిగి వచ్చిన తర్వాత సుమారు ఒక మాసం వరకు ఆశ్రమము నుండి శ్రీ భగవానుల ఆరోగ్యముల గురించి ప్రోత్సాహకరములు ప్రత్యాశాజనకములు ఒక వార్తలు నాకు వచ్చుచుండెను. 1951 తేదీన టిపి రామచంద్రయ్యర్ ఇట్లు వ్రాసెను. కడపటి ఆదివారము వచ్చిన మద్రాసు డాక్టర్లు శ్రీ భగవానుల ఆరోగ్య అభివృద్ధికి తృప్తిపడిరి. రణము మిక్కిలి చక్కగా మానుకుని వచ్చుచున్నదని చెప్పిరి. వాళ్లు చర్మాచ్ఛాదనమును పెన్సిల్ పూయుట బాగుండునని సలహా ఇచ్చిరి. కాని ఈ సలహాలు ప్రస్తుతము ఆచరింప తలపు లేదు. మరునాడు ఆర్ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను. ఏమియూ విపరిణామములు లేవన్న భావముతో భగవానుల దేహస్థితి తృప్తికరము అని చెప్పుచున్నారు. పూర్వవ్రణము పూర్తిగా మానిపోయింది. ఈవలి వ్రణము క్రమంగా మానుచున్నది. చర్మాచ్ఛాదనకు అనుమతింపలేదు. ఆహార విషయము వల్ల మలబద్ధము ఏర్పడినది. వారి సామాన్య పరిస్థితి మిక్కిలి బలహీనముగా ఉన్నది. వారికి కొంత బాధ కూడా ఉండవలెను కాని వారు దానిని ప్రదర్శింపరు. వారి మ్రోల మామూలు సమావేశములు జరుపుకొనుచున్నాము. వారును తన మామూలు పద్ధతిలో వారి సన్నిధానములకు వచ్చు ఎల్లరలోనికి తన అనుగ్రహ దృష్టిని ప్రసాదించుచున్నారు. ఆ దినమే జేసీ నానాపతి కూడా అదేవిధంగా వ్రాసి ఈ వాక్యములను చేర్చెను. బొంబాయి వాస్తవ్యుడు చునీలాల్ మెహతా ఇప్పుడు ఇక్కడ ఉన్నందున నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయనతో కూడా శ్రీ భగవానుల సన్నిధానములోనికి పోవు అవకాశము నాకు లభించింది. అది వాక్కుతో వర్ణింపరాని మధురతమ అనుభవం. వారి అనుగ్రహం పొంగి పొరలి ప్రవహించుచున్నది. వారు మనలను తనకు అర్హమైన సాధనములుగా ఉనర్తురుగాక అని నా నిరంతర ప్రార్థన. ఆ మరునాడు ఆశ్రమం వారు ఆరోగ్య పునర్లాభము వైపు మంచి అభివృద్ది కనిపించుచున్నది అని వ్రాసిది. 21/1/1950 తేదీ మరలా శ్రీ టిపి రామచంద్రయ్యర్ శ్రీ భగవానుల ఆరోగ్య అభివృద్ది బాగున్నది అని వ్రాసిరి. 1 జనవరి శ్రీ జేసీ నానావతి మరలా ఇట్లు వ్రాసెను. శ్రీ భగవానుల ఆరోగ్యము చక్కగా ఉన్నది. నిన్నటి వరకు వారు కొంచెము బలహీనముగా కనిపించిరి. కాని నేడు వారు మిక్కిలి హుషారుగా సంతోషంగా కనపడుచున్నారు. నేటి ఉదయం నీ కుశల ప్రశ్నమును నమస్కారమును వారికి అందించే అవకాశం నాకు లభించింది. వారు అని తల ఊపిరి. 2/2/1950 తేదీ డాక్టర్ టిఎస్ అయ్యర్ ఆశ్రమము నుండి ఇట్లు వ్రాసెను. 26/2 సాయంకాలం నేను ఈ స్థలము చేరుకుంటిని. నేను వచ్చటకు ముందు 2-3 రోజులు భుజములో కొంత భాగమునందు కందినట్లు కొద్ది ఎరుపు కనిపించి భయ ఆందోళన కలిగించెను. మందు పనిచేయుట మానినందున అది వచ్చి ఉండును అని నాకు తోచి మరునాటి నుండి కొత్త మోతాదులు ఆరంభించిన. ఇప్పుడు మొత్తం మీద శ్రీ భగవానుల ఆరోగ్య అభివృద్ది తృప్తికరంగా ఉన్నది. మరలా 6/2/50 తేదీన డాక్టర్ టిఎస్ అయ్యర్ ఇట్లు వ్రాసెను. నిన్న మద్రాసు డాక్టర్లు వచ్చి చూచి అభివృద్ది మిక్కిలి తృప్తికరంగా ఉన్నట్లు కనుగొనిరి. వారు డ్రెస్సింగ్ లో కాడ్ లివర్ ఆయిల్ చేర్చదగునని సలహా ఇచ్చిరి. దీనికి నేను అంగీకరించినాను. తర్వాత మోతాదు నేను ఈ ఉదయం నుండి మొదలు పెట్టినాను. ఇది బుధవారమునకు పూర్తి అగును. 8/2/1950 తేదీ ఆర్ నారాయణయ్య ఇట్లు వ్రాసెను. భగవానులు బాగుగా ఉన్నట్లు అగుపడుచున్నారు. వారు మామూలు ప్రకారం కూర్చుండి ప్రాత సాయంకాలంలో 2 గంటల పర్యంతం ఎల్లరకు దర్శనమిచ్చుచున్నారు. సహజంగా వారు బలహీనత వల్ల తమంతట తాము నడువలేకున్నారు. కాని 16/2/50 తేదీ శ్రీ టి సుందరేశయ్యర్ వ్రాసిన జాబులో కొత్త వార్త ఇట్లు శృతమయ్యను. శ్రీ భగవానుల సామాన్య ఆరోగ్యం తృప్తికరమే. కాని ట్యూమర్ మరలా పొడచూపవచ్చు, భయంగా ఉన్నది అంటున్నాడు శ్రీ ఆర్ నారాయణయ్యర్. పై వార్తను ఇట్లు రూఢపరిచెను. బాహుమూలము కింద మరలా ట్యూమర్ పొటవరించినది. శ్రీ భగవానుల నిత్య కార్యక్రమం పూర్వము వల్లనే సాగుచున్నది. కాని వారు అలసి సొలసినట్లు అగుపడుచున్నారు. వెంటనే గాభరాపడుటకు కారణము లేకున్నను ఈ విషయము తీవ్ర ఆందోళనను కలిగించుచున్నది. 19/2/1950 తేదీన మాయవరము వాస్తవ్యుడు ఎం వెంకటరామయ్యర్ ఇట్లు వ్రాసెను. పూర్వ వ్రణమునకు పైభాగము మరియొక ట్యూమర్ పొడ చూపి వేగముగా ఎదుగుచున్నది. ఇది ఇచ్చట అందరూ దిగులు పడుటకు కారణమైనది. భగవానులకు చేయి అంతయు ఎంతో నొప్పిగా ఉండవలను కాని వారెప్పుడూ నవ్వుముఖమునే చూపుచున్నారు. ఆ మరునాడు సుందరేశయ్య తన మనోవేదనను ఘుమ్మరించుచూ ఇట్లు వ్రాసెను. కురుపు లేచింది, జ్వరం లేదు. డాక్టర్ టిఎన్ అయ్యర్ తిరిగి మాయవరం చేరుకున్నారు. మద్రాస్ డాక్టర్లు ఏమీ చెయ్యలేకున్నారు. మలబార్ నుండి మూస్ అనే వైద్యుణ్ణి రమ్మని చెప్పి పంపినాం. ప్రార్థన 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 ప్రార్థింపు. నేను ప్రార్థన కూడా చెయ్యలేని స్థితిలో ఉన్నాను. దిగ్భ్రాంతుని వలె అయ్యాను. 12/2/1950 ఆర్ నారాయణయ్యర్ కూడా ఇట్లు వ్రాసెను. ఆ కురుపు మరలా ఒక నారింజ పండు ప్రమాణమునకు పెరిగింది. ఆ బాహు వాచి ఉన్నట్లు నల్లబడినట్లు అగుపడుచున్నది. కొచ్చిన్ నుండి మూస్ వచ్చినాడు. సరి, మనమేమి చేయగలము? మన జనకుడు మన లోపల రగిలించిన ఈ కణిక తేజము ఆరిపోకుండా నిలుపుకోవలను. 24/2/1950 శ్రీ ఆర్ నారాయణయ్యర్ మరలా ఇట్లు వ్రాసెను. ఆయుర్వేద వైద్యుడు మూస్ తన చికిత్స ప్రారంభించినాడు. ఎంతో అణుకువతో ఆయన తన యావత్ శక్తి వినియోగించి ప్రయత్నించునని, శ్రీ భగవానుల అనుగ్రహముచే తాను నెమ్మది చేయవచ్చునని చెప్పినాడట. ఆయన వైద్యుడే కాక ఉపాసకుడు కూడా. ఆయన ఈ చికిత్సను సఫలీకరింపుమని ధన్వంతుడిని ఆరాధించి వచ్చినాడట. నిన్నటి దినము నేను శ్రీ భగవానులతో నువ్వు వ్రాసిన జాబు సంగతి చెప్పి తిని, వెంటనే వారు, నేను కూడా అతని జాబును ఇప్పుడే చదువుచుంటిని అని పలికిరి. నా వెనుక కూర్చుండిన అనేకులు, నాకు రాసినాడు నాకు రాసినాడు అని ఒక్కమారుగా నుడివిరి. సరి, నువ్వు ఇంత పని చేయగలవని నేను ఊహించియే ఉంటిని. ఆ మరునాడు ఆశ్రమం వారు ఇట్లు వ్రాసిరి. మలబార్ డాక్టర్ మూస్ ఇప్పుడు వైద్యం చేయుచున్నాడు. ఇప్పుడు కురుపు ఎదిగి ఉన్నది కావున ఏ విధంగా నెమ్మదించునో వేచి చూడవలసియే ఉన్నది. ఆ దినమే జి సాంబశివరావు ఇట్లు వ్రాసిరి. నేడు నొప్పి కొంచెం తగ్గినదని నీకు తెలుపుటకు సంతోషమగుచున్నది. కురుపు అణిగిపోవచ్చునని డాక్టర్ మూస్ అనుకునిచున్నాడు. 26/2/1950 డాక్టర్ టిఎస్ అయ్యర్ తన వైద్య వైఫల్యమునకై చింతిల్లుచూ ఇట్లు వ్రాసెను. నేను ఎంత ప్రయత్నించినను నా ఔషధములు కురుపు పెరుగుదలను అరకట్టలేకపోవుట మిక్కిలి దురదృష్టము. ఈ వార్తలచే నేనెంతో దిగులుపడి మార్చి ప్రారంభమున మరలా ఆశ్రమమునకు పరిగెత్తిని. ఆ కురుపు కొబ్బరికాయ పరిణామమునకు పెరిగి ఉండెను. కట్టు విప్పునప్పుడు అది భయంకర దృశ్యమయ్యను. టీకే సుందరేశయ్యర్తో కూడా నేను గిరిప్రదక్షిణం చేసి భగవానుల ఆరోగ్యము కొరకు ఊరిలోని దుర్గాలయములో అర్చన చేయించి తిని, నాటి జాబుల కట్టతో కూడా లలిత నా చేత పంపిన రహస్య లేఖ విప్పకుండా భగవానులకు అందియబడెను. వారు దానిలో ప్రత్యక్షరమును ప్రతి పంక్తిని పొంగి పొరలు అనుగ్రహముతో చాలాసేపు చదువుకుని తన తలగడ క్రింద ఉంచుకునిరి. కురుపు బ్రహ్మాండముగా పెరిగినందువల్ల, దాని నుండి పలుమారు రక్తము స్రవించుచున్నందువల్ల శ్రీ భగవానుల జీవ సారము క్షీణించుచుండెను. వారి దేహం మిక్కిలి బలహీనముగా రక్తహీనముగా కనిపించెను. కాని వారి ముఖము వీక్షణము ఏమాత్రము బాధను సూచింపలేదు కదా. మరింత అనుగ్రహంతో కళకళలాడుచుండెను. ఇప్పుడు నేను డాక్టర్ మూస్తో పరిచయమును ఉంది తిని. ఆయన సుప్రసిద్ధ అష్టవైద్యుడేగాక తీవ్ర నిష్ఠాగరిష్ఠుడగు తపస్వి, విద్వత్ కవీశ్వరుడు. ఒక భక్తుడు తన ఉపాస్య దైవతమును భజించిన రీతిగానే ఆయన భగవానులను పరిగణించి సేవించెను. 6/3/1950 ఆది పాదస్తవ షట్కమాల అకారాదియగు 6 శ్లోకముల స్తోత్రమాలిక అను శీర్షిక కల తన సంస్కృత రచనను ఆయన నాకు చూపించెను. అవి ఇవి: అంతేవసన్యస్య జడోపి పాద శుశ్రూషయైవాఖిల కర్మశుద్ధః సమస్తభూతేషు నిరస్తభేదం తం శ్రేయసీ శ్రీరమణం ప్రపద్యే. ఆనందయన్ యః కరుణార్ద్ర దృష్ట్యా భక్తాన్ బహిష్టాన్ స్వయమాత్మనిష్ఠా హృదశ్చిదానందరసం వహంత్యా తం శ్రేయసీ శ్రీరమణం ప్రపద్యే. ఇంద్రాతిశాయి ప్రభవోపి శాంత యస్య ప్రభావాత్ కృపణైక భావ పరసహస్రం ప్రణమంతి నిత్యం తం శ్రేయసే శ్రీరమణం ప్రపద్యే. ఈశాన నారాయణ పద్మయోని మూర్తిత్రయస్యాపి నియంతృభూతాత్ గుణత్రయాద్ గుప్తవర స్వరూపం తం శ్రేయసే శ్రీరమణం ప్రపద్యే. ఉదీరిత త్రిత్ శృతి సారసారం దృష్ట్వా నదంత స్వత ఏవ సిద్ధ్యా విభిన్న వాగ్భిస్తు జనావలీనాం తం శ్రేయసే శ్రీరమణం ప్రపద్యే. ఊర్ధ్వం గతం యత్ పద పద్మ పద్మ సంసేవినాం హంస పదక్రమేణ ప్రద్యగృశాం మానసతీర్థదం చ తం శ్రేయసే శ్రీరమణం ప్రపద్యే. సకృద్యదగ్ధి ప్రణిపాత వైభవాత్ గుణీభవద్భక్తి నిబద్ధయానయా మమాదిపాదస్తవ షట్కమాలయా ససద్గురు శ్రీరమణ ప్రసీదతు. ప్రార్థన. అశాస్త్ర విషయే మోహాత్ ప్రయాసం కుల్వతామిహ భగవన్ కరుణామూర్తే శంనో దేహి నమో నమః. త్వచ్చరీరం నః శరీరం మాస్తు తీర్థో నస్తతః స్యాత్ రక్షతన్న శిక్షణాన్యం త్వన్న విద్మోన్న శరణ్యం. జలగలు చెడ్డనెత్తురు పీల్చుకోవలను అను ఉద్దేశంతో డాక్టర్ మూసు నిత్యము వాటిని కురుకునకు కరిపించుచుండెను. ఒకనాడు మధ్యాహ్నం అవి రక్తము పీల్చిన తర్వాత గట్టిగా అంటుకుపోవట చేత వాటిని విడదీయుట దుస్సాధ్యమయ్యను. ఇది దుర్భర వేదనను కల్పించి ఉండవలను. కాని భగవానులు ఆ బాధనంతయు సంతోషంతో భరించుటే కాక ఈ చలోక్తిని నుడివెను. ఓహో, ఈ జలగలన్నీ కూడా జ్ఞానులై సమాధిలోనికి పోయినట్లున్నవోయ్. 12/3/1950 తేదీ అప్పుడు పాట్నాలో ఉండిన నా కుమారుడు సుందరరాజన్ దగ్గర నుండి వచ్చిన ఈ క్రింది లేఖను భగవానుల అవలోకమునకు సమర్పించుకొంటిని. శ్రీ భగవానుల బాహువుపై మరి ఒక కురుపు లేచి ఎదిగినదనియు అది అచ్చటి భక్త బృందమునకు దర్శనార్థులకు మిక్కిలి అలజడి కలిగించుచున్నదనియు తెలియవచ్చుటచే నాకెంతో ఆవేదనగా ఉన్నది. ఇంత దూరమందున్న నాకు మరెంత అలజడిగా ఉండును మీరు చక్కగా ఊహింపగలరు. వైద్యుల సామర్థ్యమంతా చూచినాము. సర్వకాల సర్వావస్థల యందునూ శ్రీ భగవానులే తనకు ఏకైక శ్రేష్ట వైద్యులు. ఇంక నేను చేయగలిగినది మనస్ఫూర్తిగా ఇట్లు కోరి ప్రార్థించుటయే. చిరకాలము మనకు తన దివ్య దర్శనానుగ్రహము ప్రసాదించుటకై శ్రీ భగవానులు తానే తనకు త్వరగా నెమ్మది చేసుకుని మామూలు దేహ ఆరోగ్యమును బడయిదురుగాక. దయచేసి ఈ ప్రార్థనను శ్రీ భగవానులకు అందింపుడు. శ్రీ భగవానులు దీనిని బిగ్గరగా చదువుటే కాక పరిచారకుల వైపు తిరిగి, ఇదిగో చూడండి సుబ్బరామయ్య పిల్లవాడు ఏం రాశాడో వినండి అని పలుకుచూ ఆ జాబులో కడపటి 4 వాక్యములను అరవములో తర్జుమా చేసి చెప్పిరి. వారది చెప్పుచుండగా నేను దుఃఖము ఆపుకొనలేక ఏడ్చి తిని శ్రీ భగవానులు నన్ను ఊరడించుచు ఇట్లు పలికిరి. ఎందులకి ఈ ఆవేదన? ఇది పోవును. ఇది ఎట్లు వచ్చెనో అట్లే పోవును. మీ అబ్బాయి వలే కిట్టి కుమారి ఆస్బోన్ కూడా మనకు ఏది శ్రేయస్తమమో భగవానులకే తెలియను అని వ్రాసింది. ఈ అనుగ్రహ వాక్కులు నా హృదయ వ్రణమునకు శీతల తైలము వలె ఎంతో ఆప్యాయముగా ఉండెను. నాటి సాయంకాలం అందరము శ్రీ భగవానుల సాన్నిధ్యమున కూర్చుండినప్పుడు శ్రీ టీకే సుందరేశయ్యర్ అమ్మగుడిలో 8/6/1950 తేదీన జరగవలసిన మహాపూజకై ఆహ్వాన పత్రిక మసోదాస్ శ్రీ భగవానుల ఆలోకమునకు సమర్పించుచు ఆ పత్రికను నెల్లూరు వైశ్యముద్రణాలయములో అచ్చువేయించు బాధ్యతను నాకు ఒప్పగింపబడినది అని శ్రీ భగవానులతో మనవి చేశాను. శ్రీ భగవానులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నన్ను తన వద్దకు పిలిచి అది ఎట్లు ముద్రించవలెనో వివరముగా నాకు తెలిపిరి. ఈ విషయమందు శ్రీ భగవానులు చూపిన శ్రద్ధాశక్తులు నాకు ఎంతో ప్రోత్సాహమును చేకూర్చెను. ఆ మరునాడు వేకువన నేను భగవానుల సెలవు పుచ్చుకొనుటకు వెళ్లగా వారు పూర్వం కొన్నేళ్ల కిందట డాక్టర్ మేల్కోట్ తనకు వైద్యము చేసిన సందర్భములను స్మరణకు తెచ్చుకుని డాక్టర్ శంకర్రావుతో పరిహాసములు ఆడుచుండిరి. నన్ను చూడగానే శ్రీ భగవానులు మహాపూజా మహోత్సవ ఆహ్వాన పత్రికల విషయము జ్ఞప్తికి తెచ్చి వాటిని త్వరలో ముద్రింపించవలని ఆదేశించిరి. అంతటా నేను శ్రీ భగవానులను లలిత వ్రాసిన జాబునకు ఏమి బదులు చెప్పెదరు అని అడిగి తిని శ్రీ భగవానులు ఇంచక ఆగి సంపూర్ణ అనుగ్రహ దృష్టి సారించుచు సరే అని చెప్పు అని సెలవిచ్చిరి. అందువలన నేను ఊరట చెందిన హృదయముతో గృహోన్ముఖుడనైతిని. 16/3/1950 తేదీన టీకే సుందరేశ అయ్యర్ ఇట్లు వ్రాసెను. శ్రీ భగవానుల ఆరోగ్య పరిస్థితిలో చెప్పుకోతగినంత మార్పు కనిపించదు. ఆ తేదీనే టీపీ రామచంద్రయ్యర్ వ్రాసిన లేఖ మరికొన్ని వివరములను ఇట్లు వసగెను. కురుపు నీవు కడసారి చూచినప్పటి వలనే ఉన్నది. రక్తస్రావం నిలువనూ లేదు, నిరంతరముగానూ లేదు. ఒక్కొక్కప్పుడు అది అధికముగా ఉన్నది. టెంపరేచర్ ఉదయములందు ఎప్పుడూ మామూలుగానే ఉండును కాని సాయంకాలమునకు కొంచెం హెచ్చుచుండును. కడచిన 2 రాత్రులందు 8 గంటలప్పుడు 100 డిగ్రీలుండెను. నిన్నటి దినము మదరాసు డాక్టర్లు వచ్చి శ్రీ భగవానులను పరీక్షించిరి. శ్రీ భగవానుల సాధారణ పరిస్థితి వాళ్లకు అంత తృప్తికరముగా లేదు. పైవార్తయే నాటి హిందూ పత్రికలో డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం కెకే నంబియార్ గారలు విలేకరులకు వసంగిన భాషణములో రోడి పడెను. డాక్టర్ సుబ్రహ్మణ్య ఇట్లు చెప్పెను, మహర్షుల సాధారణ పరిస్థితి 10 దినముల కన్నా ఇప్పుడు బలహీనముగా ఉన్నది. వారు రక్తహీన మగుచున్నారు. వారి టెంపరేచర్ సాయంకాలములందు హెచ్చుచున్నది. నిన్నటి దినము వారి ఒంటిలో నెత్తురు పారుదల కొంత క్లేశమును సూచించెను. 17/3/1950 తేదీన శ్రీ ఆర్ నారాయణ అయ్యర్ ఇట్లు వ్రాసెను. డాక్టర్ మూసును కొందరు ప్రశ్నల పరంపరతో అధిక్షేపింపగా శ్రీ భగవానులే కలుగజేసుకుని ఇట్లు పలికిరట, ఏల మీరాయనను అల్లాడివలే, అడ్డు ప్రశ్నలు వేసి వేధించెదరు. నన్నడగండి, నేను చెప్పెదను. ఆయన వైద్యం ప్రారంభించిన తర్వాత లోగడ 18 మాసముల కన్నా నా ఆరోగ్యం మెరుగుగా ఉన్నది. ఆనాడు మధ్యాహ్నం 1:15 గంటలప్పుడు అచ్చట భూకంపం కలిగినని కూడా ఆ జాబులో వ్రాయబడెను. 19/3/1950 తేదీ ఆర్ నారాయణయ్యర్ మరలా ఇట్లు వ్రాసెను, అలోపతి వైద్యాభిప్రాయం ప్రకారం పరిస్థితి మిక్కిలి తీవ్రం విషమము కూడా. రక్తం కారుచునే ఉన్నది, సత్తువ తగ్గిపోవుచున్నది, గుండె కూడా బలహీనమై ఇంచుక శబ్దించున్నట్లు చెప్పుచున్నారు. నాడి స్ఫుటముగా లేదు, కురుపు పెరుగుచున్నది. దాని నుండి ఒక భాగము పడిపోయినప్పుడు అది కొంచెము తగ్గినట్లు అగపడును. గంజియే ఆహారము. కనబడు లక్ష్యములను బట్టి సామాన్య మానవులైనచో ఇప్పటికి ఎప్పుడో కుంగిపోయి ఉండవలెను కాని మన భగవానులు తట్టుకుని ఉన్నారు. ఈ ఉదయం జారి పడినారు. పడకుండా పట్టుకును తకు పక్కల ఎవ్వరూ లేరు. మరి ఎవ్వరికైనాను దీని వలన వెంటనే గుండె ఆగిపోవలసింది. కాని భగవానులు మెల్లగా లేచి తన దినచర్య జరుపుకొనినారు. దర్శన సమయమున ఎవ్వరు గాని ఏమీ విశేషము గమనించలేదు, చెప్పలేదు. ఆ మరునాడు ఈ స్నేహితుడే మరలా ఇట్లు వ్రాసెను, బోస్ ఎంత ఖర్చైనా భరించి కవిరాజ్ సేన్ను విమానంలో రప్పించుటకు ఒప్పుకొనినారు. కవిరాజిట్టి వ్యాధులను కుదిర్చి ఉన్నాడట. శ్రీ భగవానులు మామూలు ప్రకారం పరిహాసంలాడుతూ హర్షోత్కర్షముతో మందహాసములతో భాసిల్లుచున్నారు. ఆనాడే మేజర్ చాడ్విక్ ఇట్లు వ్రాసెను, నిన్నటి దినము భగవానులు పడినారు. అందువల్ల కురుపు నుండి రక్తము కాదిపోయినది. 2 మారులు వాంతి చేసుకొన్నారు. కురుపు పెరుగుచునే ఉన్నది. వారికి రాత్రులందు కొద్దిగా జ్వరముకు తగులుచున్నది. గుండె బలహీనమగుచున్నట్లుగా ఉన్నది. 21/3/1950 తేదీన జేసి నానావతి ఇట్లు వ్రాసెను, నువ్వు వెళ్లిన తర్వాత నిత్యరక్త స్రావం వల్ల ఒంటిలో నెత్తురు తగ్గి దేహం బలహీనమగుచుండట తప్ప వేరే మార్పే లేదు. నిన్నటి దినం ప్రాత సమావేశమప్పుడు వారు చాలా కాలము దివ్యానుగ్రహము ప్రసారించుచుండిరి. వారి చూపును వర్ణించుటకు నాకు మాటలు చాలవు. వారి సన్నిధానమున ప్రతి ఒక్కరును ఆనందాంబుదిలో ఓలలాడిరి. ఆ మరునాడు ఆర్ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను, డాక్టర్ మూస్ తాను క్యాన్సర్ను గురించి కాక భగవానుల సామాన్య దేహస్థితిని గురించి ఆందోళన పడుచున్నాను అని చెప్పెను. నిన్నటి దినం అలోపతి డాక్టర్లు హృదయము నాడి బలహీనముగా ఉన్నవని, ఈ విధంగా ఎట్టి దేహము దీర్ఘకాలం నిలువజాలదు అని చెప్పిరి. ఈ ఉదయము సర్జన్ జనరల్ భాటియా తనిఖీ చేసి హృదయము నాడి క్షీణించినట్లు కనిపించలేదని, సంకల్పబలమో మరేదియో వారిని నిలబెట్టి ఉన్నదని నుడివెను. కొందరు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు April 2 గ్రహణ గండం అనుచున్నారు, ఇంకొందరు అది గడిచును అనుచున్నారు. ఆనాడే అచ్చటికి శ్రీ భగవానుల దర్శనార్థం నా యొద్ద జాబు పుచ్చుకుని విడలిన నా సహా అధ్యాపకులు ఇరువురు శ్రీ జానకిరామ శర్మ, శ్రీ కోట సుబ్రహ్మణ్య శాస్త్రులు అను వారిని గురించి ఆశ్రమం వారు ఇట్లు వ్రాసిరి. నీవు జాబిచ్చి పంపిన దర్శనార్థులను వసతి సౌకర్యములను గమనించుచున్నాము. 23/3/1950 శ్రీ ఆర్ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను. ఆది భౌతిక పరిస్థితులను బట్టి శ్రీ భగవానుల శరీరం క్షీణించుచున్నదని ఒప్పుకొనక తప్పదు. కాని శ్రీ భగవానులు దీనిని ఎదుర్కొను తీరు అత్యద్భుతము. వారి ముఖ వర్చస్సులో ఏమీయూ మార్పు లేదు. ఈ వ్యాధియే సామాన్య మానవునకు వచ్చిన ఎడల మార్ఫియా ఇయ్యవలసి ఉండును. అప్పటికినే అతడు ఆసుపత్రి అంతటా మారుమోగునట్లు బాధతో కేకలు పెట్టును. వీరి నుండియో ఒక్క పలుకు లేదు. భగవానులు దీనినంతటినీ సహించుటయే కాక మందహాసముతో మహానుగ్రహమును వర్షించుచున్నారు. సిలువపై ఏసుక్రీస్తువు కరుణ రసమునకు ఆత్మ బలిదానమునకు మూర్తిభావము కాని మన తండ్రి పరమదివ్య విభూతి మూర్తిభావము. 25/3/1950 ఏ దేవరాజు మొదలయ్యార్ ఇట్లు వ్రాసెను. శ్రీ భగవానుల ఆరోగ్యమును గురించి తెలుపదగిన ప్రోత్సాహకరముగు వార్త ఏమీయూ లేదు. వ్యాధి దినదినమునకు ముదురుచున్నట్లు ఉన్నది. భగవానుల అనుగ్రహము ఒక్కటి తప్ప ఆపద గడుచుటకు గత్యంతరము కాన్పింపదు. 26/3/1950 ఆర్ నారాయణయ్యర్ మరలా ఇట్లు వ్రాసెను. నిన్నటి దినము టెంపరేచర్ 96 డిగ్రీలు, ప్రాణశక్తి మిక్కిలి నీరసించింది. జ్యోతి మాత్రము దేదీప్యముగా వెలుగుతూనే ఉన్నది. దీనికి చమురు ఎచ్చటి నుండి వచ్చుతున్నదో దేవునికే ఎరుక. కవిరాజ్ రేపు ఉదయం వచ్చునట. ఆ మరునాడు ఆ స్నేహితుడే మరలా ఇట్లు వ్రాసెను. భగవానులకు పిత్త ప్రకోపము కలిగి ఉన్నది. నాషియా కడుపులోనికి పోవు పదార్థం ఏది గాని వాంతులగుచున్నవి. 3-4 రోజులుగా వారికి ఆహారమే లేదు. కొద్ది నారింజ పండు రసము మాత్రమే ఇప్పుడు వారి ఆహారము. వారికి సత్వ మిక్కిలి క్షీణించినది. నాడి తగ్గి ఉన్నది. గుండె నిండా బలహీనమై ఉన్నది. రక్త ప్రసారం మందగించింది. కాళ్ళు చేతులు వాచిపోయి ఉన్నవి. డాక్టర్లందరూ ఆశను పూర్తిగా వదులుకున్నారు. క్లేశముతో దినచర్య నడుచుచున్నది. నిన్నటి దినము నేను గూఢముగా భగవానుల గదిలో ప్రవేశించి దీని అంతటి భావమేమని కన్నీటితో వారినే అడిగితిని. వారు హీనస్వరముతో అది పోవును అని చెప్పిరి. అది అనగా క్యాన్సరేనా? అట్లే ఆశింతును. 29/3/1950 నాగమ్మ స్త్రీ సహజ సౌకుమార్యంతో ఇట్లు వ్రాసెను. నిన్నటి వరకు శ్రీ భగవానులు మామూలు ప్రకారము దర్శనమిచ్చుచుండిరి కాని నేడు మొదలు వారు వరండాలోనికి వెలువడుట ఆగిపోయినది. వారి గది ఎదుటనున్న పరదాలను ఎత్తివేసి మనలను వారి దర్శనము చేసుకోమన్నారు. అది పరిస్థితి. కుంభాభిషేక వార్షికోత్సవం 2 వచ్చును. వీలైతే అప్పటికి మీరు ఇచ్చటికి రావచ్చును. ఆనాడే ఏ దేవరాజ మొదలియార్ కూడా ఇట్లు వ్రాసెను. కలకత్తా కవిరాజ్ నిన్నటి దినము ఇచ్చటికి వచ్చెను. ఆయన భగవానులకు వైద్యము చేయ నిశ్చయించుకున్నారు. వ్యాధి చాలా ముదిరినందున భగవానుల పరిస్థితి క్లిష్టముగా ఉన్నదని ఆయన కూడా తలచుచున్నారు. ఆ మరునాడు ఆర్ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను. కవిరాజ్ మందులు కొన్ని వాడిన పిమ్మట భగవానుల పరిస్థితి నేడు కొంచెము మెరుగైనట్లు చెప్పుచున్నారు. నేడు భగవానులకు మూత్రము వచ్చినది. కాళ్లల్లో పాదము మీద వాపు కొద్దిగా తగ్గినది. కొంచెం పాలు పుచ్చుకోండు అని కవిరాజ్ నిర్బంధం చేసినారు. అదికాక వారికి ఇచ్చినట్టి ఆహారము ఫలరసము. బయటికి వచ్చి దర్శనమిచ్చుట ఆపివేసినారు. వారికి నిలుచుట నడచుట సాధ్యము కాలేదు. స్నానాల గది నుంచి భగవానులను దర్శనము చేసుకోవచ్చును. కాదా, కర్రగోడ వద్దకు పోయి దానిలోని కలుగుల ద్వారా జంతు ప్రదర్శనశాల లోవలే తొంగి చూడవచ్చును. 31/3/50 తేదీ హిందూ పత్రిక భగవానులు బొత్తిగా లేవలేని స్థితిలో ఉన్నారని, వారి పరిస్థితి ఆందోళన కలిగించుచున్నదని ప్రకటించెను. నాటి మధ్యాహ్నమే నేను బయలుదేరి మరునాడు ఉదయము దర్శనార్థుల క్యూ ఏర్పడుచుండగా దానిలో చేరుటకు సకాలమున ఆశ్రమము చేరుకుంటిని. భగవానులు పడకపై ఒత్తిగిలి పవ్వళించి, మేము కరగోడ ముందు బారులు తీరి ఒక త్రుటికాలము వారిని దర్శనము చేసుకుని సాగిపోవుచుండగా మా వైపు ముఖము తిప్పి వీక్షించుచుండిరి. వారి వదనము కన్నులు యథాప్రకారము దివ్య అనుగ్రహ తేజముతో దేదీప్యమానములై ఉండెను. నా క్షణమాత్ర వీక్షణము నా మనస్సునకు ధైర్యావహమయ్యను. నేను క్యూ నుండి బయట రాగానే రంగస్వామి అని పరిచారకుడు నన్ను కలుసుకుని ఇట్లు పలికెను, శ్రీ భగవానులు క్యూలో మిమ్మల్ని గమనించారు, నాతో ఇట్లన్నారు, చూడు మన సుబ్బరామయ్య కూడా వచ్చినాడు పాపం, నిన్నటి పత్రికలలో మన వార్త చదివి గాబరాపడి పరుగెత్తొచ్చాడు, నువ్వు వెళ్లి అతనికి స్వాగతం చెప్పు. అనుగ్రహ ప్రపూర్ణమైన ఈ గమనింపు, ఈ సందేశం నన్ను భావోద్రేకమున మించెత్తెను. నిరుత్సాహ నిరాశ వాతావరణము ఆశ్రమమును ఆవరించి ఉండెను. చాలా మంది 2/1 గడవదు అను భయమునకు లోనై ఉండిరి. అన్ని చిహ్నములు కూడా ఈ జోస్యమును రూఢిపరుచునట్లే ఉండెను. కాని భగవానులు అదిని గదిని ఆనుకుని ఉన్న వృక్షముపై ఒక పెద్ద తేనె తెట్ట ప్రముఖముగా కనిపించుచుండెను. కొన్ని దినములుగా శ్రీ భగవానులు ఏ ఆహారము పుచ్చుకొనుట లేదు, వారి మూత్రకోశములు పనిచేయుట లేదు. భయపడుచుండిన దినము ఉదయము అయ్యెను. భక్తులందరూ ఏమియూ తోచక ఊపిరి బిగపట్టుకుని ఉండిరి. కాని అతి విచిత్ర సంఘటనము, ఉదయం 9 గంటలప్పుడు పౌర్ణమి నాటి మామూలు ప్రకారము శ్రీ భగవానులు క్షురకర్మ చేయించుకొనుచున్నారు అన్న వార్త వినవచ్చెను. ఆ సమయమున నేను మెట్రిక్యులేషన్ పరీక్షా పత్రములు దిద్దుచుంటిని. వాటిలో ఒక ప్రశ్న బుద్ధదేవుని జీవితమునకు సంబంధించి ఉండెను. ప్రతి విద్యార్థియు ఆ ప్రశ్నను తీసుకుని ఇట్లు వ్రాసి ఉండెను. ఆనాడు పౌర్ణమి అగుట వలన బుద్ధ భగవానుడు క్షౌరము కావించుకుని స్నానము ఆచరించెను. అంతటా ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేను పోయినప్పుడు సత్యమే మీకు గురువుగా ఉండగలదు అని సెలవిచ్చెను. నేను దీనిని మాటిమాటికి చదువుచూ ఉండగా ఈ ఔకపద్యం కోయిన్సిడెన్స్ మిక్కిలిస్ అభిప్రాయంగా ప్రబోధకరముగా నాకు స్ఫురించెను. ప్రతి పరీక్షా పత్రములో పునఃపునరుద్ఘాటింపబడిన ఆ బుద్ధ భాషణము శ్రీ భగవానుల అంత్య సందేశమా అన్నట్లు నా వీణులలో మారుమ్రోగెను. కొంతసేపటికి క్షౌరకుడు నటేషన్ వచ్చి భగవానులే తను పిలిపించిరని, తాను క్షౌరము చేయుచున్నంతసేపు చక్కగా కూర్చుండి తనతో హాస్యములాడుచుండిరని చెప్పెను. క్షౌరానంతరం శ్రీ భగవానులు మామూలుగా స్నానము చేసిరి, ఇంచుక మూత్ర విసర్జనము చేసుకునిరి. వారు మిక్కిలి తేటగా ఉత్సాహంగా కనిపించిరి. ఇదంతయు ఆనాడు గండం అను జోస్యాన్ని సత్యదూరము ఉనర్చునట్లు ఉండెను. నాటి రాత్రి చంద్రగ్రహణ వేళ ఆర్ నారాయణయ్యరు నేను గిరి ప్రదక్షిణం వెళ్లితిని. గ్రహణం పూర్తిగా పట్టినప్పుడు మనుషులకు అందరాని గిరిశిఖరము వద్ద 2 అరుణజ్యోతులు సంచరించుట మాకు దృగ్గోచరమయ్యను. అట్టి పర్వ సమయములందు అరుణాచల గుహలలో అదృశ్యులై నివసించు మహాసిద్ధులు ప్రత్యక్షమగుదురని విని ఉన్నందున మేము ఆ దృశ్యమును కాంచి భయ సంభ్రమములు పెనుగొనగా తిరిగి వచ్చి ఆశ్రమమునకు ఆ ఉదంతము నివేదించితిని. 3/4/1950 కవిరాజ్ మరలా వచ్చి అవసర సంప్రదింపులు జరిపి భగవానులకు అప్పటి స్థితిలో తీవ్ర ఔషధములు ఇయ్యకూడదు అని తీర్మానించెను. ఆ మరునాడు అప్పుడు మద్రాసు గవర్నరుగా ఉండిన భవనగర్ మహారాజా గారు మహారాణి గారు భగవానుల దర్శనార్థం వచ్చిరి. సర్వాధికారియు మద్రాసు ముఖ్యమంత్రి ఓపీ రామస్వామి రెడ్డి గారు స్వాగతం వసగి వారిని భగవానుల గదిలోనికి కొనిపోయిరి. వారు తత్పూర్వమే పాతాళలింగ పునరుద్ధారణ సమయమున తిరువన్నామలకు వచ్చినప్పుడు శ్రీ భగవానులను సందర్శించి ఉండిరి. మరియు వారు ఆశ్రమమునకు తెల్ల నెమళ్ల జంటను బహూకరించి ఉండిరి. ఇప్పుడు వారు ఆతురతతో శ్రీ భగవానులని కుశల ప్రశ్నము అడిగిరి. భగవానులు, అంతా సరిగా ఉన్నది అని ప్రత్యుత్తరము ఇచ్చిరట. దర్శనానంతరం వారు మాతృభూతేశ్వరాలయంలో అర్చన చేయించి ప్రసాదమును స్వీకరించిరి. వారికి అధికార హోదాలో కార్యక్రమము ఏమీయూ లేకున్నా భగవానులను సందర్శించే ఉద్దేశముతోనే వచ్చిరట. వారు వచ్చిన వేళకు శ్రీ భగవానులు తమ స్వల్ప పద్యము పుచ్చుకొనవలసి ఉండెను కాని భగవానులు దానిని కూడా వాయిదా వేయచు ఇట్లు పలికిరి. ఎన్నో అవసరములైన కార్యముల మధ్య మహారాజా గారు నన్ను చూచుటకు వేగిరపడి వచ్చుచున్నారు. కావున ఇచ్చట నేను వారికి ఒక్క క్షణము కూడా ఆలస్యం చెయ్యకూడదు. వాళ్లు వెళ్లిన తర్వాతనే శ్రీ భగవానులు పథ్యము పుచ్చుకొనిరి. నవమాసముల పిమ్మట మహారాజా గారు నెల్లూరిలో శ్రీ భగవానుల రూప పటమును ఆవిష్కరించినప్పుడు నేనీ ఉదంతము వారికి తెలుపగా శ్రీ భగవానులకు అంతగా తమపై కురియించిన అనుగ్రహ వర్షణమునకు వారు తన్మయులైరి. ఆనాడే అనగా 1950 ఏప్రిల్ 4వ తేదీన తమ గదిలో ఉన్నత శయ్యపై ఒత్తిగిలి పరుండి ఉన్న శ్రీ భగవానుల ఛాయాచిత్రము ఒక సుప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారునిచే తీయబడెను. శ్రీ భగవానుల అత్యంత బలహీన స్థితి కారణంగా వారి దర్శనం ఉదయ సాయంకాలములందు క్యూలోని వాళ్లకు మాత్రము అనుమతింపబడెను. వారి పరిచారకులు వైద్యులు తప్ప ఎవ్వరూ భగవానులను సందర్శింపరాదు అని గట్టి కట్టడి చేయబడెను. కావున ఆ రాత్రి నేను బరువెక్కిన హృదయంతో తిరిగి బయలుదేరితిని. నేను శ్రీ భగవానుల గది ప్రక్కనున్న బహిర్ద్వారము సమీపింపగా ఆ ద్వారపాలకుడు శ్రీ జయదేవిలాల్ నా చెవిలో భగవానులను చూడగోరదవా అని పలికెను. నేను అవును కాని ఉత్తరవు లేదు కదా అని బదులు పలికితిని. ఆయన పర్వాలేదు లోపలికి పో అని నన్ను లోపలికి నెట్టెను. శ్రీ భగవానులు ఎవరినో ఎదురు చూచినట్లు గదిద్వారము వైపు ముఖము తిప్పి ఒంటరిగా పరుండి ఉండిరి. నేను గడప వెలుపల నమస్కరించి లేవగానే భగవానులు లోపలికి రండి అని పిలిచిరి. నేను లోపల వెళ్లి వారి ముందు నిలబడగా భగవానులు నన్ను నీకేమి కావలెను అని అడిగిరి. నేను కన్నీరు కార్చుచు నాకు అభయము కావలెను అని పలికితిని. శ్రీ భగవానులు పొంగి పొరలుచున్న అనుగ్రహముతో సరే ఇచ్చాను అని సెలవిచ్చిరి. భగవానులు మరియూ ఇట్లనిది, ఏమీ భయపడకు, అది ఎట్లు వచ్చెనో అట్లే పోవును. తక్షణమే నా హృదయము నుండి ఒక పెద్ద బరువు తీసివైచినట్లు నాకు అనిపించెను. నేను వారి పాదారవిందములను నా హస్తమస్తకములతో స్పృశింపగా నా వడలంతయూ హర్ష పులకాంకితమయ్యను. నేను శాంతి ఆనంద సాగరములో నిర్మగ్నమైనట్లు అనిపించెను. అభయప్రదాన పరమానుగ్రహ వాక్కుల సెలవిచ్చు శ్రీ భగవానుల ఆ దివ్య దృశ్యము నా అంతరాత్మలో శాశ్వతముగా నెలకొని నన్ను సమస్త జీవిత విపత్తుల నుండి సంరక్షించుచున్నది. 6/4/1950 ఆర్ నారాయణయ్యర్ ఇట్లు వ్రాసెను. భగవానుల పరిస్థితి అట్లే ఉన్నది. క్యాన్సర్ ద్వారా నిత్యము ఎంతో రక్తము పోవుచున్నది. అందుకు పరిహారంగా తీసుకుని ఆహారము అతి స్వల్పము. అందువలన వారు కృశించుచున్నారు. మూత్రము చాలా కొద్దిగా వచ్చుచున్నది. చేతి వెనుక భాగమున వెన్నెముక పైన మెడపైన దుస్సహ బాధ. అది పోవునేని అంతా పోవును అని భగవానులు అన్నారట. 7/4/1950 ఆశ్రమం వారు ఇట్లు వ్రాసిరి. శ్రీ భగవానుల శరీర పరిస్థితి మీరు చూచినప్పటి వలనే ఉన్నది. అటు పిమ్మట కలిగిన శిరోవేదన తగ్గిపోవుచున్నది. ఆనాడే శ్రీ ఆర్ నారాయణయ్యర్ కూడా ఇట్లు వ్రాసెను. నీ కార్డు చూచి నేనెంతో సంతసించితిని. నేటి ఉదయం నేను క్యూలో ఉన్నప్పుడు దానిని నా చేతికిచ్చిరి. భగవానుల దర్శన కాలమంతయు దానిని నేను చదువుచుంటిని. నీ అభయ ప్రార్థనము నా హృదయములో మారుమోగుచు స్పందించుచుండెను. నేడు భగవానుల పరిస్థితి ప్రతి అంశములోనూ మెరుగుగా ఉన్నట్లు తెలియచున్నది. క్యూ పద్ధతి కొనసాగుచున్నది. తలనొప్పి తీవ్రత కొంచెము ఉపశమించినట్లు ఉన్నది. 10/4/1950 భగవానులను సందర్శించి తిరిగి వచ్చిన టి రామిరెడ్డి గారు ఇట్లు వ్రాసిరి. శ్రీ భగవానుల పరిస్థితి చాలా జబ్బుగా ఉన్నది. భగవానులకు నా నమస్కారములు చెల్లించి రాగలిగినందుకు నేను ధన్యోస్మి అనుకునుచున్నాను. వారు నిశ్చలంగా ప్రశాంతంగా అనుగ్రహ ప్రపూర్ణంగా ఉన్నారు. ఆనాడి ఆర్ నారాయణయ్యర్ నాకిట్లు తంతి వార్త పంపెను. పరిస్థితి విషమము విపత్కరము అనుకునుచున్నారు. అదే సమయమున శ్రీ దేవరాజ మొదలయ్యారు కూడా ఇట్లు తంతిని ఇచ్చెను. పరిస్థితి మిక్కిలి విషమము పై వార్తలను రూఢిపరచుటూ ఆ దినమే రామచంద్రరావు ఇట్లు వ్రాసెను. నిన్నటి నుండి వారి ఆరోగ్య స్థితి విషమించింది. నేడు ఉదయము మాకు భగవానుల దర్శనము కాలేదు. April 11 ఉదయము నేను ఆశ్రమమునకు బయలుదేరుచుండగా సోదర భక్తుడు ఎస్ కొళందవేల్ మొదలయ్యార్ మా ఇంటికి వచ్చి శ్రీ భగవానుల పరిస్థితి మెరుగుపడుచుండెనని, ఇప్పుడు ఆందోళన పడవలసిన కారణము లేదని తిరువన్నామలై నుంచి వచ్చిన టెలిఫోన్ సమాచారము నాకు అందజేశాను. తరువాత నా ప్రయాణమును వాయిదా వేసుకుంటుని. ఆనాడే ఆర్ నారాయణయ్య ఇట్లు వ్రాసెను. ఆదివారం రాత్రి 8:30 భగవానుల పరిస్థితి మిక్కిలి విషమముగా పరిగణింపబడెను. ద్రవ ఆహారం కూడా లేదు, మలమూత్ర విసర్జన లేదు, నాడి కడుంగడు క్షీణించింది, రక్తపు పోటు ఎంతో తగ్గిపోయింది, గుండె బలహీనమైంది, టెంపరేచర్-96.8 degrees, పలుమారు వెక్కిళ్లు రాదొడగినవి. మరునాడు ఇదే స్థితి. ఆ సాయంకాలం భగవానులు పొద్దున క్యూ ఉండెనా అని ప్రశ్నించిరి. సర్వాధికారి తాత్కాలికంగా అది ఆపివేయబడినది అని బదులు చెప్పెను. ఆగంతకులకు అందరికీ దర్శనం అగునంత వరకు తాను నీటి బొట్టును కూడా ముట్టుట ఆపివేయుచున్నాను అని భగవానులు పలికిరి. కావున నిన్న సాయంకాలం క్యూ మరలా జరిగెను. వెక్కిళ్ళు నొప్పులు సమస్తము నాపివేసి భగవానులు యథాపూర్వము సుఖాసీనులైరి. దర్శనానంతరం వెక్కిళ్ళు మరలా ప్రారంభించినని తెలియవచ్చినది. వారు స్వల్ప పథ్యము అనగా కొద్దిగా మజ్జిగ పలరసము పుచ్చుకొనుచున్నారు. మందులు మానివేసినారు. బలహీనత ఎక్కువగుచున్నది. తర్వాత ఆనాడే ఆ స్నేహితుడు ఇట్లు తంతె కూడా పంపెను. ఆందోళనకర పరిస్థితి చెదరక సాగుచున్నది. ఆ మరునాడు సర్వాధికారి ఇట్లు తంతెనిచ్చెను. ఆరోగ్యం యథాపూర్వమే, అభివృద్ధిని ఆశించుచున్నాము. April 13-14 ఆర్ నారాయణయ్యర్ 2 జాబులు వ్రాసెను. కాని వాటిని 14వ తేదీననే తపాలా పెట్టెలో వేయగలిగాను. అందుచేత అవి రెండు అంతయు పూర్తి అయిన మరునాడు నాకు చేరినవి. వాటిలో ఇట్లు వ్రాయబడి ఉండెను. ఆందోళనకర పరిస్థితి చెదరక సాగుచున్నది అను నా బదులు తంతే ఉన్న స్థితిని సూటిగా తెలుపుచున్నది. నాది అంతగా క్షీణించి హృదయ స్పందనములు వినరానంత హీనమై టెంపరేచర్ నార్మల్ కన్నా చాలా తగ్గిపోయి రక్తపు పోటు 36-38 మధ్యకు రాగా ఎవరు ఏమి చెప్పగలరు? రక్తపు పోటు 60 అందున్నప్పుడే అపాయకరము అందురు. 60కి దిగితే ఆశ పూర్తిగా వదులుకొనెదరు. ఇప్పుడు భగవానులు జీవ మరణముల మధ్య రేఖను తుడిచివైచినారు. నేటి ఉదయం క్యూ అంత్యమున నేను మురగనారు వెళ్లి కొంచెము సేపు నిలుచుంటుమి. భగవానులు కన్నులు మూసుకుని వెళ్లకిలా పరుండి ఉండిరి. ఏమాశ్చర్యము, ఎట్టి అపార కరుణ! వారు మా వైపు తిరిగి మాకు ఒక్క సుదీర్ఘ నిశ్చల దృక్కు వసగిరి. వారు కనులు మూసుకొనిరి. కొన్ని సెకండ్లలో మరలా కన్నులు తెరిచి కనికరముతో మమ్మలను వీక్షించిరి. ఆ చూపు నా లోపల చొచ్చి నన్ను పరవశుని చేసినది. హా భగవాన్, దీని అంతటికీ అర్థమేమి? నీ మర్మమేమిటి? కారు కన్నీటితో వ్రాయుచున్నాను. నా ప్రీతమా, సోదరా, నువ్వును మన ప్రభువునకు మన తండ్రికి మౌనముగా ప్రార్థించుచు కన్నీరు కార్చుము. 14-4-1950 ఈ 2 కార్డులు వ్రాయిచు నేను క్యూలోకి వెళ్లి తిని. అందువల్ల వాటిని తపాలా పెట్టెలో వేయలేకపోతిని. భగవానులు డాక్టరులను ధిక్కరించినారు. నిన్న రాత్రి 12:30 వారి దేహము నిశ్చలమై బిగిసికొనినందున అందరూ అదే అంత్య సమయం అనుకున్నారు. కాని 1:30 భగవానులు కొద్దిగా కదిలి చెయ్యి చాపిరి. ఎవరేమి చెప్పగలిగిరి? టెంపరేచరు రక్తపు పోటు తీసుకొనుట కూడా మానివేశారు. భగవానులు ఏ మందును పుచ్చుకొనుటకు గట్టిగా నిరాకరించినారు. వారు ఒక్కొక్కవేళ మాట్లాడుచున్నారు. వారు కంఠస్వరములో పటిమ కొంత ధైర్యం కలుపుచున్నది. కాని పరిస్థితిలో అభివృద్ధి చిహ్నం ఏమీయూ లేదు. రాగలవేని రాజాలవేని చింతిళ్లకు మనం ఎప్పుడూ వారితోనే కదా ఉన్నాము. April 15 ఉదయం ఆ ముందరి రాత్రి రేడియో శ్రీ భగవానుల నిర్యాణమును ప్రకటించనని ఒక స్నేహితుడు నాకు వార్త చెప్పెను. వెంటనే నేను తిరువన్నామలై టెలిఫోన్ చేసి ఆ వార్త వాస్తవము అని రూఢిపరుచుకుంటిని, మరియు వారి మహాసమాధి మధ్యాహ్నములోపుగా పూర్తి అగును అని కూడా ఫోనులో వింటిని. ఆశ్రమం వెళ్లి ఆ పవిత్ర దేహమును కడసారి సందర్శింపవల్లని నేనెంత ప్రయత్నించినను కారు దొరకలేదు, అందుకని సాధ్యమూ కాలేదు. ఆ హృదయ విదారక దృశ్యమును కాంచకుండుట బహుశా అభయప్రదానములో భాగము కాబోలు. నేను దీనిని ఆంగ్లమున 1956 మే నెల 11వ తేదీ శుక్రవారము నాడు వ్రాయిచుండగా బ్రహ్మశ్రీ దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారు నేటి వేకువున పరమపదించినారు అను వార్త వినవచ్చింది. శర్మగారు ఆంధ్ర విద్వత్ కవులలో అగ్రగణ్యులొకటియే కాక భగవానుల భక్తులు కూడా. ఈ కోయిన్సిడెన్స్ భావగర్భితంగా నాకు తోచినది 15/4/1950వ తేదీన శ్రీ ఎన్ రామచంద్రరావు ఇట్లు వ్రాసెను. నిన్న రాత్రి 8:47 భగవానులు అస్తమించినారు. ఇప్పుడు వారి భక్తుల హృదయములో నెలకొని భాసిల్లుచున్నారు. ఆనాడే ఆర్ నారాయణయ్యర్ ఒక జాబు వ్రాయ ప్రారంభించి ఆ మరునాడు పూర్తి చేసి తపాలలో వేశెను. అందు ఇట్లు ఉండెను, ఇప్పటికి నీకు తెలిసి ఉండును, అంతా పూర్తి అయినది. నిన్న రాత్రి భోజనానంతరం నేను మా ఇంటి ముంగిట కూర్చుండి ఉంటిని. ప్రాప్దిగంతమున దక్షిణ కోణము నుండి కాంతివంతముగా పెద్ద తోకచుక్క ఒక్కటి పైకి లేచి మెల్లగా వర్తుల పదమున దీర్ఘ దేదీప్యమాన కాంతి పుచ్చముతో ఉత్తర దిక్కు పయనించి అరుణాచల శిఖరములో అదృశ్యమయ్యను. తక్షణమే ఇది భగవానులను గురించి ఏదో సూచన అని నాకు స్ఫురింపగా నేను ఆశ్రమమునకు పరుగెడితిని. డాక్టరులు భగవానుల గదిలో గుమికూడి ఉండుట చూచితిని. అంత్యం తెలియవచ్చెను, అవును అంతా అయిపోయినది అయిపోయినది. మనము దేని నుండి ఆనందపానము చేయుచుంటిమో ఆ వాహిని సాగరంలో కలిసిపోయినది. ఇక దాని దివ్య తీర్థమును మనము ఆస్వాదింపచాలము. ఈ మాంసపు తనువు కూడా కరిగి కన్నీటి కాలువయ్యై ఆ దివ్యవాహిని వెనువెంట ప్రవహించిపోకూడదా? నేను నా గుండె ఎండిపోవు వరకు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఒక అనాథ శిశువు వలె అయినాను. శూన్యత తప్ప వేరు నాకు కనిపించటలేదు. హా భగవాన్, నీవు చెప్పినావు కదా, ఏడువని బిడ్డను తల్లి ఎప్పుడూ తన మనస్సులో పెట్టుకునునని. ఆ తోకచుక్క వలనే అరుణాచలంలో చేరినావా, నేనెట్లు నిన్ను చేరగలనయ్యా? 16/4/1950 నేను వ్రాయబూనినప్పుడెల్లా ఎన్నో దృశ్యములు నా మనస్సు ముందు సాగిపోవుచున్నవి. ఇదంతా పోవును అని తన చేయి త్రిప్పుచూ కొద్ది రోజుల ముందే వారు సెలవిచ్చినారే ఆ వాక్కుల భావమును గ్రహింపలేకపోవుటకు నేనెంత మందమతిని. కొలది వారముల క్రిందట చేతి వ్రణము మానుటకు ఎంతకాలము పట్టును అని నేనడుగగా వారు, నేనెంత ముసలివాడనైనది, ఎంత దీర్ఘకాలం ఈ దేహంలో ఉన్నది ఎవ్వరూ లెక్క పెట్టుకోరే అని బదులు పలికిరి. అవును, ఈ సమాప్తికి వారు మనలనందరినీ తయారు చేయనించిరి. అపార కృపంజేసి వారు దూరమున ఉన్న ఎల్లరికీ వచ్చి కడసారి దర్శనము చేసుకునుటకు అవకాశము అనుగ్రహించిరి. ఆ తోక చుక్కవలే వారును మన దృష్టికి అతీతులైనారు. ఈ ఉదయం నేను ఆశ్రమానికి వెళ్లితిని. దారి తప్పిపోయి జాలి పుట్టినట్లు బ్యాని అరుచుచూ ఇటు అటు తిరుగాడు మేకపిల్లవలే నేను ఎల్లడా తిరిగితిని. ఒక మాసము క్రింద స్వప్నంలో కనిపించిన భగవానులేని శూన్యాశ్రమము నేడు ప్రత్యక్షమైంది. బొందెలో ప్రాణముండగా భగవానుల వద్ద ఉండు భాగ్యము నాకు లేకపోయినా తర్వాత నేను నెట్టుకుని లోనికి పోయి నిన్న రాత్రి 9:30 సమాధి కార్యము పూర్తి అగునంత దాకా ఆ పావన శరీరము తోడనే ఉంటిని. ఆ మహాసమాధి ప్రశాంతత యందు నిర్మగ్నుడనై నేడు విశ్రాంతి పుచ్చుకొనుచున్నాను. 16/4/1950వ తేదీన అప్పుడు మిసెస్ ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉండిన ఎస్ పార్థసారథి నాయుడు గారు శ్రీ భగవానులను ఎన్నడనూ సందర్శించి ఉండని వారు ఇట్లు వ్రాసిరి. ఆధ్యాత్మిక ప్రశాంతి దివ్య ఆవేశముల మూల విరాట్టగు భగవాన్ శ్రీ రమణ మహర్షుల నిర్యాణ వార్త వినుటకు ఎంతయూ చింతిల్లుచున్నాను. మన ఖేదముల ఉపశమనమును ఊరటను ఆశించివచ్చు యాత్రికులకు ఆశ్రమము ఆశ్రయమిచ్చుచునే ఉండునుగాక అని ఆశింతును. దృశ్యులైగాని అదృశ్యులైగాని శ్రీ భగవానులు ఆశ్రమ ఆగంతకులను ఆశీర్వదించుచునే ఉందురు. ఆనాడే పై ఆశంసకు ప్రత్యుత్తరము అనునట్లు ఆశ్రమం వారు ఇట్లు వ్రాసిరి. సమాధి మహాభిషేకం 24వ తేదీన జరుపబడును. శ్రీ భగవానుల నిరంతర అనుగ్రహము వారి భక్తులను రక్షించుచు నడిపించునుగాక. ఇంతటితో ఈ కథనము సహజముగా సమాప్తమగుచున్నది. కడచుచున్న ప్రతిదినము భగవానుల త్రిగుణములు అనగా సర్వాత్మత్వ, సర్వశక్తిమత్వ, సర్వజ్ఞత్వములు, అన్నిటికన్నా మిన్నగా శ్రీ భగవానులు తానే అయిన దివ్యానుగ్రహము నాకు క్రమాభివృద్ధిగా సాక్షాత్కారమగుచున్నవి. కావునపై అనుభవమును ఉదాహరించి ఉదంతములను మూడింటిని పేర్కొని స్వస్తి చెప్పెదను. 1954-1950 శ్రీ భగవానుల చిరకాల భక్తుడు గిద్దలూరు సాంబశివరావు గారు నెల్లూరికి తిరిగి వచ్చి రాత్రి 7 గంటలప్పుడు భగవానుల అవసాన దినములలో వారి దర్శనార్థం కుమ్ముకూడిన జన సమూహముల వలన ఆశ్రమములో ఆహార పదార్థములు నిశేషణమైనవని, ఏప్రిల్ 24వ తేదీన జరగవలసి ఉన్న మహాభిషేకమునకు ఆశ్రమములో బియ్యము అత్యవసరమై ఉన్నదని నాతో చెప్పిరి. కుంభాభిషేకం అప్పటి వలనే ఇప్పుడునూ మేమిరువురము సంపన్నులకు స్నేహితులను కొందరిని ఇందులోకై చూడదగునని హెచ్చరించిరి. ఆ సమయమున నేను యూనివర్సిటీ పరీక్షలతో సంబంధం కలిగి ఉన్నందున దేనికి గాని ఎవరిని యాచించుటకు ఇష్టపడకుంటిని. అంతట సాంబశివరావు గారు నా పూర్వశిష్యుడు, కోవూర్ వాస్తవ్యుడు, వదాన్య శేఖరుడు, అగు నెల్లూరు వెంకటరెడ్డినైనను చూడుమని సలహా ఇచ్చిరి. అందులకు నేను అంగీకరింపలేదు. ఆ మరునాడు తెల్లవారగానే ఏమాశ్చర్యము, ఆ నెల్లూరు వెంకటరెడ్డియే విద్యార్థి దశానంతరము ఎంతకాలమునకో ప్రథమ పర్యాయము మా ఇంటికి తన కారులో వచ్చెను. ఆయన తాను పేద విద్యార్థి నిధిని ఏర్పరచవలనని, అందులకై నాతో సంప్రదించుటకు వచ్చినానని చెప్పెను. ఆయన యాదృచ్ఛికముగా తన ఎదుట ఉన్న శ్రీ భగవానుల రూపపటము చూచి వారి మహాసమాధిని ప్రస్తావించి వారి ఆరాధనకు మీరు వెళ్లెదరా అని నన్ను ప్రశ్నించెను. నేను అవును అని బదులు పలుకుచు కుంభాభిషేకమునకు వలనే ఇప్పుడు శ్రీ భగవానుల మహాభిషేకమునకు మీరేమైనా కైంకర్యము చేసెదరా అని అడిగితిని, ఆయన వెంటనే తప్పకుండా చేసేదను, అంతకన్నా చేయదగిన కార్యం ఏమున్నది, మీరేమి చెప్పినా అది చేసేదను అని జవాబిచ్చిరి. ఆశ్రమములో ఇప్పుడు ముఖ్యముగా కావలసిన ధాన్యముగాని బియ్యముగాని పంపగలిగిన గొప్ప ఉపకారముగా ఉండునని సూచించితిని. ఆయన తాను తక్షణమే 2 పుట్ల ధాన్యమును మిల్లులో దంపించి ఆ బియ్యమును 3వ నాడు ఆశ్రమము చేరునట్టు రవాణా చేయించదనని వాగ్దానము నచ్చి అట్లే కావించెను. కొన్ని దినముల తర్వాత మరి ఒక స్నేహితుడు సింగపేట వాస్తవ్యుడు కేతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఆశ్రమములో మహాపూజ మహోత్సవమునకు 1 పుట్టి ధాన్యమును కైంకర్యమునర్చుటకు అయాచితముగా పరమాదరముతో నాకు వాగ్దానము చేసి అట్లే నెరవేర్చెను. ఈ 2 సంఘటనలు నాకు దివ్య ప్రసాదములైనవి. ఏలయన భగవానుల నిర్యాణానంతరం నేను ధైర్యమును కోల్పడి మనస్సులో కృంగిపోవచ్చుంటిని. శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవుల వలే అయితిని. ఇంక నేను కేవలము నిస్సహాయుడను, నా జీవితం నిరుపయోగం అనుకుంటిని. అట్టి పరిస్థితుల్లో ఈ సంఘటనలు నాకు కను తెరపి సలిపెను. శ్రీ భగవానులు సజీవులై ఉండిన తీరుననే ఇప్పుడును మహత్తర శక్తియుక్తులని, నీదుమిక్కిలి వారింకనూ నన్ను తమ సాధనముగా వినియోగించుకొనిచున్నారని నాకు తేట తెల్లమయ్యను. నేను జారిపోవ తలచినను వారు నన్ను వదలరు. ఈ విశ్వాసం నాకు అపరిమిత ఉత్సాహమును, స్వాత్మ ప్రత్యయమును మరలా చేకూర్చెను. 1950 మే నెలలో నేను పరీక్షక సమావేశ సందర్భమున విశాఖపట్టణమునందు ఉంటిని. రాత్రి మిసెస్ ఏవీఎస్ కళాశాల అధ్యాపక భవనంలో బస చేసి తిని ప్రతిదినము ఉదయమున నిద్రలేవగానే భగవానుల పటమునకు మొక్కుట నాకు అలవాటు. ఆనాటి వేకువ నమస్కరించుటకు శ్రీ భగవాన్ పటము లేదు కదా అనుకుంటిని. ఆ గదిలో బల్ల మీద ఉన్న ఒక బొంబాయి పత్రికపై ఊరక చెయ్యి పెట్టి తిని దానిని తెరిచి చూడగా ఏమాశ్చర్యము, భగవానుల పటమే. వారు కడపట జబ్బుగా ఉన్నప్పుడు తీసినది. వారి మహిమను ప్రశంసించు వ్యాసముతో కూడా ప్రత్యక్షమయ్యను. అప్పుడు భగవానులే నాతో, హోరీ పిచ్చివాడా, నువ్వెంత అవిశ్వాసివి, నేను ఇక్కడా ఎక్కడా ఇప్పుడు ఎప్పుడు నీతో కూడనే కదా ఉన్నాను అని చెప్పినట్లు అనిపించను. రెండేళ్ల క్రితం ఒక రాత్రి నాకు ఒక అద్భుత స్వప్నము వచ్చెను. ఒక గిరి శిఖరమున పెద్ద సత్రములో శ్రీ భగవాన్ కాంచీ కామకోటి పీఠాధిపతి శంకరాచార్య స్వాముల ఎదుట ఆసీనులై ఉండగా కంటిని. ఆ ఇరువురిని ఒకే స్థలమున సందర్శించుటచే నా హృదయం ఎంతో ఉప్పొంగెను. శ్రీ శంకరాచార్యుల వారు సంస్కృత విద్యలో ఏపాటి అభివృద్ధిని గడించినావు అని ప్రశ్నించిరి. నేను ఉత్తరమిచ్చుటకు ముందు శ్రీ భగవానులే సంస్కృతం బాగా వచ్చునే అని బదులు పలికిరి. తరువాత శ్రీ ఆచార్యుల వారు వేదము నుండి ఒక రుక్కును అనువదింపమని నన్ను కోరిరి. నేను దానిని సక్రమముగా అనువదించి తిని అంతటా ఒక పెద్ద పాత్రను తెచ్చిరి. భగవానుడు తొలుత ఒక ఉద్ధరిణను తాను పుచ్చుకుని శ్రీ ఆచార్యుల వారిని స్వీకరింపుము అని కోరిరి. వారు ఒక ఉద్ధరణుడు పుచ్చుకుని నా చేతికిచ్చి ఆ హాలులో గుమికూడి ఉన్న భక్త బృందమునకు వినియోగం చేయమని ఆనతిచ్చిరి. నేను అట్లే చేసి తిని అచ్చట అందరికీ ఇచ్చునప్పటికీ తీర్థము అయిపోయెను. అంతట నేను ఖాళీ పాత్రను తిరిగి తెచ్చిపెట్టి తిని శ్రీ ఆచార్యుల వారు నీవు తీర్థం పుచ్చుకున్నావా అని అడిగిరి. లేదు అని విన్నవించి తిని. అది విని శ్రీ భగవానులు, పర్వాలేదు, ఇతరులకు పంపకమే నీకు ప్రసాదము అని సెలవిచ్చిరి. అప్పుడు భిక్షకై అందరికీ విస్తళ్లు వేసిరి. చీకటి పడినందున నేనే విద్యుద్దీపములు వెలిగించుటకు ప్రయత్నించి తిని తొలిసారి అవి వెలుగలేదు. రెండవసారి మీట నొక్కగానే అన్ని దీపములు తళుక్కుమని వెలిగినవి. నేను మేల్కొంటిని, ఇతరులకు పంపకమే నీకు ప్రసాదము, నిక్కముగా ఈ స్మరణామృతమే పాఠకులకు పంచిపెట్టే తీర్థము, అదే ఈ భక్త పరమాణువునకు శ్రీ భగవత్ ప్రసాదము. ఓం తత్సత్. ఈ గ్రంథమును ఆంగ్లమున 12/5/1956 తేదీ ఉదయం 10:05 వ్రాసి పూర్తి చేసి తిని ఆ క్షణమే నా కుమార్తె అలగమ్మ, ఇదిగో ఈ తీర్థం బామ్మ నిన్ను పుచ్చుకోమ్మన్నది అని టెంకాయ నీరు నాకొసగెను. కావున అదే ఇది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం తత్సత్.